కృపూజానంతరం మన మళ్ళా భాగవతాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాం. గురు పూజల్లో కూడా భాగవతంలోని ఋషభుని బోధలు తెలుసుకోవడం జరిగింది. అంటే పైన ఋషభుడు ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇట్లా సదాచారులైన తన కుమారులకు కర్తవ్యం ఉపదేశించి లోకమును శాసించ నియమించిన మహాత్ముడైన ఋషభుడు సృష్టి జీవులకు మిత్రుడు. అతడు లోకమునకు కర్మపరిత్యాగము నేర్పిన ఉపశమనము కావలసిన మునులకు భక్తి జ్ఞాన వైరాగ్య లక్షణములు సమన్వయ శాస్త్రమైన పరమహంస ధర్మమును ఉపదేశించను. తన 100 కొడుకులలో పెద్దవాడకు భరతుడు పరమ భాగవతుడు, భాగవత జనులకు భక్తుడు. అతనిని రాజుగా పట్టాభిషేకం చేసి తన గృహమందే దేహపోషణ మాత్రమైన ఆహారాధికముతో కొంతకాలం గడిపను. సర్వజీవులకు మిత్రుడు అనేటువంటిది చాలా గొప్ప స్థితి. ఎందుకంటే ఈ భూలోకంలో ఎవరైనా పొందగలిగిన అత్యంత ఉత్తమమైనటువంటి స్థితి మిత్ర పదవి. అంచేత అందరి జీవులకి ఆయన మిత్రుడుగా అయిపోయట, కర్మఫల త్యాగము ఏర్పట్ట. అందరికీ కర్మఫల త్యాగము ప్రధానమైన లక్షణం. పనులు చేయడమే మన వంతు కానీ వాటి ఫలములు ఆశించుకుంటాం. కర్మపరిత్యాగం అంటే కర్మఫలత్యాగమని శ్రీకృష్ణుడు నిర్ధారించి భగవద్గీతలో తెలిపి ఉంచాడు. పనులు మానటం కన్నా పునర్ల నుంచి పుట్టుకొచ్చినటువంటి ఫలములను పరిత్యాగం చేస్తూ తన పని ఎందే దృష్టి కలిగి ఉండేటువంటి వాడు కర్మ యొక్క స్వరూపమును బాగా అర్థం చేసుకున్నవాడు అవుతాడు. అందువల్ల దానివల్ల ఏ పని చేసినా మనిషికి ఉపశమనం ఉంటుంది. ఎక్కడ ఫలాశ ఉంటుందో, ఫల ఆసక్తి ఉంటుందో అక్కడ కర్మలలో ఉపశమనం ఉండదు. ఎప్పుడైపోతుందా, ఎప్పుడు ఫలం పొందుతామా అని ఉంటుంది. అలా కాకుండా కర్మలే మనకు నిత్యము, ఫలములు అనిత్యము అన్న భావనతో మనకి ఎప్పుడు ఉన్నది కర్మమే, దాన్ని నిర్వర్తించుకుంటూ ఉందాం అన్న భావనలో ఉండి ఫలములైన దృష్టి లేని వాడికి పనులు చేస్తున్నా పనుల్లో విరామం కలిగినా శమంతోనే కూడి ఉంటాడు. అందుకని అలాంటి వాడు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటాడు. మిగతా వాళ్ళకి విశ్రాంతి ప్రత్యేకంగా అవసరం. ఇలా కర్మ నిర్వర్తించే వాళ్ళకి ఆదివారం కోసం వెతుక్కోవటం, లేకపోతే పండగ రోజు వెతుక్కోవటం, శనివారం మధ్యాహ్నం వెతుక్కోవటం అలా ఉండదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మన కర్తవ్యం అన్నది మనసు ఉంటుంది. ఇది సెలవు, ఈ సెలవు కాదని కాదు. ఏది మన కర్తవ్యమో అది ఆ రోజు మనకు నిర్దేశింపడిందిగా భావన చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇవాళ ఏ పని లేదు అని అనుకున్నాం అనుకోండి, ఈ లోపల ఏదో వార్త వచ్చి అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. అంటే ఏం జరిగింది, ఆ విధంగా కాలాన్ని నిర్దేశించింది. ఈ విధంగా వెళ్ళి ఫలానా వాళ్ళకి బాగలేదుట, నువ్వు చూసిరా ఏమన్నా ఉంటే చేసిరా అని కదా. ఇలా కూర్చుని ఆదివారం ఏదో పనులు ఇంటి విశ్రాంతిగా భాగవతం చదువుకుంటే ఏ రామాది నుంచే ఫోన్ వస్తుంది, ఆవు కనిపించట్లేదనో, ఆవు గోతులో పడిపోయిందనో, ఆవుకు జబ్బు చేసినా ఏదోటి వస్తుంది కదా. వస్తే చిరాకు పడకూడదు, ఎందుకంటే కాలం నిర్దేశిస్తూ ఉంటుంది ఎవరెప్పుడు ఏ పనులు చేయాలి అనేటువంటి విషయం. ఆ నిర్దేశాన్ని అందుకుని ముందుకు పోతూ ఉంటాయి. అందుకని పూర్వకాలంలో అకస్మాత్తు ఘటనలకు చిరాకు పడిపోవటం ఉండదు. ఒక మనిషి అనుకోకుండా ఇంటికి వచ్చినా, ఒక మనిషి అనుకోకుండా ఆలస్యంగా వచ్చినా చిరాకు పట్టడం అనేది ఉండేది కాదు కదా. ఇప్పుడు పెద్దానికి చిరాకే, మన ఇంటికి వస్తే వీడు ఎందుకు వచ్చాడు అనిపిస్తుంటుంది కదా, వీడు పోడేమనిపిస్తుంటుంది. అంత కాలం ఒక చాలా మటుకు మనం నియమించుకున్నప్పటికీ కాలం మనకి ఎప్పుడు అకస్మాత్తుగా సంఘటన కల్పిస్తూ ఉంటుంది. అది కాల నిర్దేశం అని భావించి దాన్ని మనం చక్కగా మనకున్న కర్తవ్యం దానిలో నిర్వర్తించి ముందుకు సాగాలతే అందులోంచి పర్యవసానాలు వస్తూ ఉంటాయి. అందుచేత ఆ విధంగా అందరికీ ఒక చక్కని ఉదాహరణగా జీవించాడాయన. ఎవరెవరికంటే భక్తులకు, జ్ఞానులకు, వైరాగ్య లక్షణం గల వాళ్ళకి, మునులకు, ప్రతి వారికి ఆదర్శంగా జీవించి ఉన్న కొడుకులో శుభలక్షణమైనటువంటి భరతుడికి పట్టాభిషేకం చేసి తాను వాటిపైన అవధూత దీక్ష వహించాడు. ఇది మనకి మొదటిసారిగా వస్తుంది భాగవతంలో. ఈ అవధూత దీక్ష యోగైన వాడికి ఈ 8 స్థితులు దాటితే కానీ రాదంటారు. అంటే మామూలుగా మనకి యమ, నియమ, ఆసన అట్లా అష్టాంగాలు చెప్తాం కదా యోగానికి. అందులో సమాధి స్థితిని ఎందో స్థితి చెప్తాం, అది చేరిన వాడిని యోగి అంటారు. యోగి మళ్ళీ ఇంకా 8 స్థితులు దాటితే అప్పుడు ఆయన అవధూత అంటారట. ఈ విషయం మీకు వృత్రాసుర రహస్యం అనే పుస్తకం రాసింది, అందులో 2 పేజీలు వివరించి ఇచ్చాను. వీలుంటే తీసి చదువుకోండి. చిత్రికేతుపాఖ్యానం అని కొన్నాళ్ళు దానికి టైటిల్ పెట్టాము, తర్వాత వృత్రాసుర రహస్యం అని మళ్ళీ టైటిల్ పెట్టాము. అందులో ఏ విధంగా మైత్రేయ మహర్షి అవధూతో చెప్తాడు, అంగిరస మహర్షి అంటే మైత్రేయుడు మామూలుగా అందరి మహర్షులు లాంటి వాడు కాదని చెప్తూ ఇంకా ఎన్ని ఉత్తమోత్తమైన మార్పులు పొందాడంటే అసలు భూలోకం ఆయనకి నివాస స్థానమే కాదంటగా చెప్తారు. అలాంటి ఇది ఇక్కడ ఆయన అవధూత స్థితి దీక్ష మొదలుపెట్టాడు. మొట్టమొదటిసారిగా మనకి భాగవతంలో అవధూత లక్షణాలు ఈ ఋషభుడి ద్వారా బయటకు వస్తాయి. తర్వాత ఇదే పని భరతుడు నిర్వర్తిస్తాడు. వీళ్ళిద్దరూ మొట్టమొదటి బుద్ధులుగా చెప్తారు. ఈ ఋషభుడినేమో ఆది బుద్ధుడు అంటారు, భరతుడినేమో జడభరతుడు, ఆయన ఒక బుద్ధుడు. మనం ఎరిగిన గౌతమ బుద్ధుడు 5వ బుద్ధుడు, రాబోయే బుద్ధుని 6వ బుద్ధుడు అంటారు వాళ్ళు. ఆయన పేరు మైత్రేయ బుద్ధుడు అంటారు. అంచేత ఋషభుడు దిగంబరుడై పిచ్చివాని వలే జుట్టు విరగబోసుకొని తనయంది అగ్రిహోత్రం రగులుకున్న చేశాను అంటే, వీళ్ళు అవధూత దీక్ష తీసుకున్న వాళ్ళు ఇక బయట ఏం చేయరు, కార్యక్రమాలు అన్ని లోపలే చేసుకుంటారు. అగ్నిహోత్రం కూడా లోపలే, అగ్ని వ్రతపతి మావాహయామి స్థాపయామి పూజయామని ఏ హృదయంలోనో అగ్ని కుండ ఏర్పాటు చేసుకుని మానసికంగా అక్కడికే ఆయన ఆహ్వానం చేసుకుని అక్కడికే దేవతలందరినీ ఆహ్వానించి అందరికీ అక్కడే అందరికీ సముద్రం మానస పూజ అంటారు చూసారా, అలా చేసుకుంటారు. షోషోపచార పూజను అలాగే చేసుకుంటారు. అంతా మనస జరిగిపోతూ ఉంటుంది. అగ్నులు అనగా ఆకలి, తెలివితేటలు, మున్నర వ్యాపారము నడిపించు వెలుగులు, వారిని బాహ్య ప్రపంచమునకై వినియోగించటయే యజ్ఞకుండమున చేయనట్టి అగ్నిహోత్రమైన వేదోక్త కర్మ. దాని చిరకాలం ఆచరించిన వాడు వయస్సును బట్టి, దేహధర్మమును బట్టి భౌతికముగా విరమింపజేయుటయే తన యందు రగులు కొన చేయుట. అంటే మనకి ఏదోదైనా ఈ బయట కూర్చొని చేసే పరిస్థితి లేదనుకోండి, దేహధర్మాన్ని బట్టి, అంటే అనారోగ్యం కారణం కావచ్చు, వృద్ధాప్యం కారణం కావచ్చు, అప్పుడు మంత్రాలు మానసికంగా చదువుకుంటూ హోమాన్ని లోపలే దర్శనం చేస్తుండాలి. వచ్చిన పని అయినా వెనుక దేహమును సాధనతో సంతోషముగా విడిచినట్టు మార్గం ఒకటి ఉండేది. దానితో భూమిపై అక్కరలేని దేహముల సంఖ్య నిలవయ్యుటయు, ముసలివారు మిగిలిన వారిని విసిగించటయు, కుర్రలు వారిని నిర్లక్ష్యం చేయటయు అక్కర లేకపోతున్నాను అన్నాడు. అంటే గురుగారు, ఒక సోషల్ ప్రాబ్లం దీనివల్ల పరిష్కరింపబడుతుంది, నెమ్మదిగా నిష్క్రమిస్తారు. మీ ఇద్దరు కూడా చెప్పే జైనంలో ఇవాళ కూడా అలా చేస్తారు. వాడు ఒక 90 ఏళ్ళు వచ్చిన తర్వాత, 80 ఏళ్ళు వచ్చిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తారు. ముందు ఆహారం తగ్గిస్తారు, తర్వాత పానీయాలు తగ్గిస్తారు, అలా దేహాన్ని క్రమంగా బాగా శుష్కింప చేసుకుని తెలివితోనే ప్రాణం వదిలేసిన సందర్భాలు నేను 4-5 చూసా విశాఖపట్నంలో. మీరు రాజస్థాన్ వెళ్తే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక అనవసరం మనం ఉంటాం, ఏ దేనికి పనికిరాము, ఎవరికి పనికిరాము. మనం ఇక్కడ ఊరికి కూర్చుంటే మిగతా వాళ్ళకి బరువు కదా. నేను మన వల్ల ప్రొడక్టివ్ యాక్టివిటీ ఏం లేదు ఇంకా. అంటే వానప్రస్థం తర్వాత పెట్టారు మన వాళ్ళు. ఇప్పుడు ముందంతా వానప్రస్థం, అప్పుడు ఇంట్లోనే ఉన్నాడు, ఇంట్లోంచి కూడా బయటకు వచ్చేసాడు. ఇంకా నువ్వు బయట తిరిగేవాడికి అందంగా క్రాప్ చేసుకునేవన్నీ ఎందుకు? గడ్డం తీసుకోవాలా? అందుకని గడ్డం గీయటం మానేశాడు, జుట్టు దూకోవటం మానేశాడు, బట్టలు కూడా వేసుకోవటం మానేశాడు, అన్నం క్రమంగా తగ్గించుకుంటూ వచ్చాడు. ఇది చేయటం మంచిదే మాస్టర్ గారు. చిన్న బ్రాకెట్లో ఇది సోషల్ సొల్యూషన్ అన్నట్టుగా వీళ్ళని ఇలా నిర్లక్ష్యం చేశారు అనేటువంటి అవకాశం పెద్దవాళ్ళ పిల్లలకి ఇవ్వరు. పిల్లలు చూడట్లేదు అన్న బాధ పెద్దవాళ్ళకి లేదు. తర్వాత చిన్నవాళ్ళ చేత మాట అనిపించుకోకర్లేదు కదా. కొన్ని కుటుంబాల్లో ఏవదో ఏదో మాటలు విసురుతూ ఉంటారు, ముసలి పేనుగు ఇంకెప్పుడు పోతాడో అని అనవచ్చు కదా అండి. ఇలాంటివన్నీ లేకుండా వెళ్ళిపోతాడు అనమాట. వచ్చిన పని అయిన వెనుక దేహమును సాధనతో సంతోషముగా విడిచినట్టు మార్గము ఒకటి ఉండేటిది. ఇప్పటికీ ఉంది రాజస్థాన్. దానితో భూమిపై అక్కలేని దేహముల సంఖ్య నిలబడి ఉండటాయి. ఊరికే ముసలాళ్ళు ఎక్కువైపోయారనుకోండి దేశంలో. ఇప్పుడు జర్మనీ దేశం తీసుకుంటే పరిస్థితి అదే. మధ్య వయస్కు లేరు కాబట్టి పిల్లలు కూడా లేరు. వాళ్ళకి 2 తరాలు మిస్సింగ్. ముసలి వాళ్ళే ఇంకా వాళ్ళ రిటైర్మెంట్ టైం ఇంకొంచెం పెంచుకుని పనిచేసుకు. ఇప్పటికీ వాళ్ళకి మనుషులు కావాలి. కానీ జర్మన్ భాష పనిచేయడానికి ఇష్టంగా ఈ ఏషియన్స్ ఎక్కువగా అమెరికా పోతారు, కానీ యూరోప్ పోరు. యూరోప్లో ఫ్రెంచి, జర్మను, స్పానిష్, ఇటాలియను ఈ భాషలు రావాలి. వస్తే ఉద్యోగాలు కోకొలరు. జర్మనీ వాళ్ళు ఎప్పుడు అడ్వర్టైజ్ చేస్తారు, 30,000 మంది యువకులు కావాలి మాకని. మన జగద్గురు పెట్టే కొంత కంట్రిబ్యూట్ చేసింది. మన వాళ్ళు ఆ ముగ్గురు ఉన్నారు అక్కడ. ఈ మధ్య వాడు వెళ్ళాడు సంతోష్, అంతకుముందు ఇంకో రవీంద్ర అని ఒకతను ఉన్నాడు. అట్లా ఆ తర్వాత మన వనితని అమ్మాయి అతని హస్బెండ్ పేరు గుర్తున్నది, వాళ్ళు మన శ్రీకాకుళం వాళ్ళు, వాళ్ళు వెళ్ళి పనిచేస్తున్నారు అక్కడ. జర్మనీ ఉద్యోగం వేస్తారంటే తప్పకుండా వెళ్ళండి, అన్నీ బాగుంటాయి, చాలా ఆర్డర్లీగా ఉంటుంది దేశంలో. అన్ని విషయాల్లో కూడా ఒక చక్కని క్రమశిక్షణ ఉంటుంది, చాలా బాగా జీవించచ్చు. ఎవరు మన జోలికి రారు, మనం ఎవరి జోలికి పోకలేదు. మన కాస్తలో ఫ్రెండ్లీగానే ఉంటారు వాళ్ళు, పని చేసుకుంటూ ఉండొచ్చు, హాయిగా ఉంటుందని. మన వాళ్ళు బాగున్నారు అక్కడ, చాలా ఆనందంగా కూడా ఉన్నారు. మాటి మాటికి తిరిగి సెలవులకు వచ్చిన వెంటనే వెళ్ళిపోతున్నారు. డొనేషన్లకు గట్రా కూడా పంపిస్తున్నారు మన సంస్థలకి. ఎందుకంటే అక్కడ ఉంటే వాళ్ళకి సులభం, అంచేత మన విలువలు అక్కడ చుట్టూ ఉండే వాళ్ళకి, మన అక్కడ మాకు బృందాల్లో మెంబర్స్గా చేరారు. ఎందుకంటే లేరు అక్కడ కొరబ్యాచ్ లేదు అదొక సమస్య కదా. ముసలికి దేహముల సంఖ్య నిలబడి ఉండటయో, ముసలివారు మిగిలిన వారిని విసిగించటయో వీళ్ళని తక్కువ కాదు కదా. ఈ ముసలాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు మారుసుకోరు వాళ్ళ పద్ధతులు కదా. అరే సందీప్, మనం అనుకున్నట్టు వాళ్ళ తరం తేడా కదా. వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు ఉంటారు, మనం అనుకున్నట్టు మనం ఉంటాం. ఇంకో తరం వచ్చిందనుకోండి, మూడో తరం ఇంట్లో వచ్చిందనుకోండి, ఆ తరం అలవాట్లకేను ఆ మొదటి తరం అలవాట్లకి తేడా ఉంటుంది. వాళ్ళకి వీళ్ళని చూస్తే ఎంతగా ఉంటుంది, ముసలాళ్ళని ఇంట్లో ముసలాళ్ళని కదా. వాళ్ళని మీరు విసిగించటయు, కుర్రలు వారిని నిర్లక్ష్యం చేయటయు, ఇటీవి అక్కర్లేకపోవను. ఈ సాధన ప్రయత్నమున జీవికి నిజమైన వైరాగ్య సాధన కూడా జరుగును. ఇది ఉత్తమ స్థాయి సంస్కారం అనయు నరజాతి మరల రాబో శతాబ్దంలో దీనిని అభ్యసింపవాలనయు తెలుపునట క్రమమును ది ఆర్ట్ ఆఫ్ డైయింగ్ అని జ్వాలాకుల మహర్షి ఈసోట్రింగ్ హీలింగ్ అనే గ్రంథంలో రాసించారు. మీరుంటే చదువుకోండి అన్నారు. ఏంది కొద్ది కొద్దిగా ఆనందం తగ్గించరా గురు, దేహాన్ని క్రమంగా సుష్పంగా చేయమన్నారు. అలా చేస్తే మైలమ్మ వచ్చేస్తుంది కదా. చాలా అది చాలా క్రమంగా చేయాలి, ఎందుకంటే ఆనందం తగ్గిస్తే కొన్ని జబ్బులు వస్తాయి, కొన్ని తగ్గిపోతాయి. మరి అప్పుడు ఇంకా రక్త పరీక్ష అని చేయించుకోకూడదు. పోదాం అనుకున్నాడు, ఇంకా పోదాం అనుకున్నాడు రక్త పరీక్ష చేసి. అది తక్కువనే ఇది తక్కువ ఉంటే తక్కువ ఉండవు, తక్కువ తినుంటే తక్కువే ఉంటాయి కదా. తక్కువ తిని అవలేవు ఇవ్వలేవని వాటికి ఏవో పేర్లు పెట్టి మళ్ళీ వాటికి మనం మందులు వేసుకుంటే మార్గానికి వ్యతిరేకం కాదు. ఆర్ట్ ఆఫ్ డైయింగ్ బాగుంటుంది. నేను చదువుకోవటం వల్ల కొన్ని పిచ్చి పనులు చేశాను. పిచ్చి పనులు అంటే చేసినప్పుడు మంచి పనులే మనకేసరిగా కుదిరి రాలేదు. అందుచేత దీన్ని అభ్యసింపవలనని అభ్యసించినటి క్రమమును ది ఆర్ట్ ఆఫ్ డైయింగ్ అనే పేర జ్వాలాకుల మహర్షి ఈసోట్రిక్ హీలింగ్ అనే గ్రంథమున మళ్ళా నూతనముగా ప్రకటించాను. అతడు ఇంటి ఎవరు అతడంటే జ్వాలాకులు కాదు ఋషభుడు. అతడి ఇంటి నుండి బయలుదేరి బ్రహ్మావత దేశం విడిచి మూడిని వలె కేవలం చూసూసూ జరించాను. గుడ్డివాని వలె లోకమును చూసుకునే చూడకుండా చరించాను. చెవిటి వాని వలె వినుచునే వినకుండా చరించాను. మూగవాని వలె మాట్లాడక నడిచిపోయాను. పిశాచం వలె దేహ సంవత్సరం లెక్క చేయక తిరిగాను. పిచ్చివాని వలె పట్టించుకోనకుండా తిరిగాను. ఇదే అవధూత వేషము. అవధూత అనగా భగవంతుని యందు అవధానము నిలిపినవాడు. మరియు గాలి చేత దేహము ఎగురగొట్టబడుచుండగా దేహత్యాగ సమయమున సాక్షి అయి చూసేవాడని కూడా అర్థము అన్నారు. మన తరంలో మీకు మనం రాసిచ్చాను ఎన్లైట్నింగ్ ఎన్కౌంటర్స్ అని. అందులో మొట్టమొదట ఆయన అవధూత జయేంద్ర సరస్వతి అని ఆయన ఇట్లాగే గోచి పెట్టుకుని తిరుగుతుంటే అందరూ రాళ్ళు వేసి కొట్టడం అవి చేశారు. జుట్టు పెంచేసుకున్నారు, ఏం తినేవారు కాదు, ఏం తాగేవారు కాదు, అలా ఒక్కడ తిరుగుతూ ఉండేవాడు. మహాభక్తుడైన బుక్ చదువుకోండి, బాగుంటుంది. ఆయన ఏం పట్టేది కాదు, వాళ్ళు కొట్టారని, వీళ్ళు రాళ్ళు వేశాడని ఎంతసేపు సంకీర్తన చేస్తారు. భగవంతుని ఎందు పరిపూర్ణ అవధానంలో ఉండేవారు. ఈయన తగిలే దెబ్బలు అవి చూసి కొంతమంది అనుయాయులు బాధపడి అలా కుదరదు గురుగారు ప్రపంచంలో అని చెప్పి ఆయన చేత ఒక ఒంటి బట్ట కట్టించడం మొదలుపెట్టారు. చివరి దశలో ఆయన అలా ఒకటే ఒక గొచ్చి ఉండేది, ఒక బట్ట చుట్టూ కట్టుకుని ఉండేవాడు. గొచ్చారు రాధామాధవ్ మనంటే ఫోన్ చేశారు, మాస్టర్ గారికి పరిచయం చేశాను. మాస్టర్ గారిని కలిసి మాస్టర్ గారిని ఆశీర్వదించారు. అవన్నీ అందులో ఉన్నాయి, ఒకసారి చదువుకోవచ్చు మీరు. చూస్తున్న జనులు చూపు చేస్తలు గమనింపగా వారిని నింద అవహేళనాది వాక్యములకు మారుపరకక మౌనవ్రతముతో పురములు, గ్రామములు, జనపదములు, తోటలు, శిబిరములు, గొల్లపల్లెలు, పర్వతములు, అడవులు, ఆశ్రమములు చరించుచుండెను. దుర్జనుడు కొట్టుట, రాళ్ళు విసురుట చేయుచుండిరి. కొందరు అతనిపై అవహేళనతో ఉమిసిరి, కొందరు మూత్రము విడచిరి, కొందరు దుమ్ముచలిరి, కొందరు కుళ్ళిన వస్తువులను విసిరిరి, కొందరు తిట్టిరి. అతడు నడుచుతూనే పోసుండెను. అడవి ఏనుగు తన మదజల ధారల కోసము చేరిన జోరీకులను గమనించినట్లు ఎవరినీ గమనింపగా నడుచుచుండెను. దేహము కొరకై చిత్తము చెలింపలేదు. అతి సుకుమారములైన అరచేతులు, అరికాళ్ళు, వక్షస్థలము వింత గొలుపుతూ ఉన్నాను. వీడికి అరచేతులు, అరికాళ్ళు, వక్షస్థలం చాలా కోమలంగా ఉంటాయి. ఈ దైవీతత్వంలో ఉండే వాళ్ళకి నేను జిల్లేళ్ళమూడి అమ్మగారి చేతులు ముట్టుకుని చూశాను, అలాగే ఆమె పాదాలు ముట్టుకుని చూశాను. పువ్వుల కన్నా మెత్తగా ఉండే. అలాగే యూజీ కృష్ణమూర్తి గారిని ఆయన పాదాలు చేతులు చాలా మెత్తగా ఉంటాయి. ఆశ్చర్యస్ చేసే పనులు బట్టి హృదయం ఒకటిని రాశారు. ఇవన్నీ మనం గమనించాలన్నమాట. ఇవన్నీ ఇలా ఉంటే అతి సుకుమారములైన అరచేతులు, అరికాళ్ళు, వక్షస్థలం కనిపించింది అనుకోండి, ఇప్పుడు చాలా సంస్కారాన్ని గుర్తుపెట్టుకోవాలి. విశాలమైన బలిష్టములైన భుజములు, గూడలు, మెడ, నోరు మొదలగు అవయవముల సహజ సౌందర్యము ఆశ్చర్య కారణమయ్యను. స్వభావంలో ఒక భాగమైన చిరునవ్వుతో ముఖారవిందము కళకళలాడుచున్నాను. కంటి రెప్పలు పద్మముల రేఖల ముడతల వలె సూర్యరశ్మిలో ఎర్రని కాంతులు చెమ్ముచున్నాను. బుగ్గలు, చెవులు, కంఠము, ముక్కు, గడ్డము, శిల్పమునందు అమర్చినట్లున్నాను. తన దివ్యమంగళ విగ్రహముచే కొందరు నగర స్త్రీలు మనస్సును మోహము కూడా చెందిరి. అలా ఉన్నట్టు ఆయన. అంటే ఇది వాల్మీకి మసీద్ వ్యాస మహర్షి దర్శనం కదా. ఎప్పుడే ఋషభుడు ఆయన వక్షస్థలం, ఆయన ముఖం, ఆయన ముఖ కవళికలు, చేతులు, కాళ్ళు, నవ్వు, ఇవన్నీ ఈ విధంగా వర్ణించడానికి కవికి దర్శనం అవ్వాలి. కవి దర్శనం ఒకటి ఉంటుంది. కవి అంటే చూడగలిగిన వాడని అర్థం. ఇప్పుడు ఆ వర్ణన చేస్తుంటే చాలామందికి ఆ రూపం కట్టినట్టు కదా. సరే, వర్ణన చేస్తే ఊహించగలగటం గొప్ప విషయం. అసలు ఊహించడం, రూపాన్ని ఊహించి మీకు ఈ ప్రక్రియ మాస్టర్ గారి యొక్క పురాణ పురుషుడు పుస్తకంలో అద్భుతంగా చేస్తారు మాస్టర్ గారు. గబాబా పేజీలు తిప్పేయటం కాదు, ఆయన ఒక పాత్రని ప్రవేశపెట్టారంటే రంగస్థలం మీదకి పురాణ పురుషుడులో ఆయన వర్ణిస్తుంటేనే మనకు తెలిసిపోయేది. ఆయన వర్ణంతా అయిపోయి ఎవరో చెప్పు చూద్దాం అనేవారు. చాలా బాగా వర్ణించారు. అన్ని క్యారెక్టర్స్, వ్యాసుడు కానీ భీష్ముడు కానీ, ఇట్లా అందరి క్యారెక్టర్స్ చాలా చక్కగా మాస్టర్ గారు వర్ణిస్తారు. దానికి ఒక రకమైన దర్శనం ఉండాలి. అలాంటి దర్శనం ఉన్న గ్రంథాలు కాబట్టి ఇవి చాలా కాలం మిగిలిపోతాయి. ధూళి చేత దూషితమై జడలు కట్టి ఎరుపు తిరిగిన జుట్టు అట్టగట్టి వేలాడుచున్నాను, ఇట్లు మలినముగా చెల్లించు అతని రూపము చూసి కొందరు అతనికి దయ్యము పట్టి ఎండి వచ్చును అనుకునేది. బహుశా కొంచెం దయ్యం పట్టిందేమో అని. అంటే దయ్యం పట్టిన వాళ్ళు కూడా కొనుక్కొని సత్యాలు తెలుస్తుంటాయి, మాట్లాడుతుంటారు అది ఇది అవి. జాగ్రత్తగా గమనిస్తే నేను 5-6 పేషెంట్స్కి పిచ్చి కుదిర్చా. అప్పుడు వాళ్ళు చెప్పిన మాటల్లో కొన్ని సత్యాలు కూడా బయటకు వస్తుంది. భవిష్యత్ వాణిని అది వచ్చేస్తుంటుంది తమాషాగా, వాళ్ళకి తెలియదు. అందుకని దయ్యం పెట్టిన వాడికేను ఒక అవధూతకి పెద్ద తేడా కనిపించదు. పిచ్చాడేమో అనుకుంటారు ఎక్కువ మంది. పూర్వకాలం బాగా ఉండేవాళ్ళు నగరాల్లోనూ పల్లెటూళ్ళలోనూ అలాంటి వాళ్ళు, వాళ్ళు వస్తే అంత అన్నం పెట్టి పంపించేసేవాడు. ఈ రోజులో వృద్ధానికి భయమే కదా, ముందు వాడు దొంగవాడేమో అనుకుంటాడు. మనకున్న కాస్త చెంబులు తప్పేలాలు ఎత్తుకుపోతారేమో అనుకుంటారు కదా. అలా విజయవాడలను, అనంతపూర్లను మేము చాలామంది చూశాం చిన్న. మనం ఏం పెడితే అది ఏం మాట్లాడకుండా తినెళ్ళిపోతారు. నో కామెంట్స్, తలెత్తి కూడా చూడరు. మంచి మాట ఒకటి చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. చల్లగా ఉండమని, ఇంట్లో అందరికీ ఆయుష్ బాగుండాలని. మన ఇంటికి కూడా రాధామాధం కూడా ఒక యతీశ్వరులు వచ్చి 3 రోజులు ఉండి వెళ్ళిపోయారు. 3 రోజులు ఉండి ఆయన హిమాలయాల నుంచి దక్షిణాదిగా కాలినడకన బయలుదేరారు. సరే ఊరు వచ్చారు, ఎందుకు వచ్చారో ఎలా వచ్చారో మనకు తెలియదు. వచ్చి చూసి 3 రోజులు ఉండొచ్చా పైన అడిగారు. అంటే మాస్టర్ గది, ప్రేయర్ హాల్ అన్నీ ఉన్నాయి. అప్పుడు మాస్టర్ వెళ్ళిపోయారు. అప్పటికి ఉండొచ్చన్నారు, నేను ఊడలేను ఉండొచ్చన్నారు. మావిడ 3 రోజులు అన్నం పెట్టింది, 3 రోజులు పడుకున్నారు. ఆయన వెళ్ళిపోతూ ఇది ఇంతకన్నా చాలా పెద్ద అయిపోతుందని చెప్పి ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ చూపించి ఇప్పుడు ఇందులో కనిపిస్తున్న వాళ్ళందరూ ఇక్కడ ఉండాలని చెప్పారు. పెద్దవాడు జుట్టు పట్టుకుని వీక్కున్నారు. మన అన్నారా అని కొంతమంది పక్క చూసి నువ్వు ఇక్కడ ఉండవు, ఇక్కడ ముందు అని చెప్పి చెప్పేసి మళ్ళీ తిరుగుదారులు ఇటు వస్తారంటే ఇటు రాను, అలా పశ్చిమ తీరంగా హిమాలయాలు గడిపోతారు. ఇటు వాళ్ళకి వ్రతం ఏంటంటే ఇలా కాశీ మీదుగా, ఈ పూరి జగన్నాథుని మీదుగా ఇలా తూర్పు తీరంగా నడుచుకుంటూ వెళ్ళి కన్యాకుమారి వెళ్ళి అటు నుంచి కేరళ, ఈ కొంకణం, ఈ గోవా, బొంబాయి, గుజరాత్, రాజస్థాను, ఢిల్లీ, కాశ్మీరం, అటు నుంచి హిమాలయాలు అట్లా వెళ్తారు. ఇదంతా మావిడ వివరించి చెప్పింది. మా అమ్మగారు కూడా ఉన్నారు అప్పుడు. ఎవరు వచ్చారా నాన్న ఇట్లా ఉన్నారని చెప్పి, సరే మళ్ళీ రానని చెప్పాడు కదా, దగ్గర మా ఎదురు చూడకూడదు, ఇప్పుడు గుర్తొచ్చారు కాబట్టి చెప్తున్నా. అంటే భారతదేశం ఇటువంటి విషయంలో చాలా గొప్ప దేశం. ఎంతోమంది మహాత్ములు ఎన్నో చోట్ల సంచరిస్తూ ఉంటారు, నదీ తీరాలను, అడవుల్లోను తపస్సులు చేస్తూ ఉంటారు. అందుచేత తన సంచారము జనుల మధ్య జరిగినచో వారి మనసులకు కష్టముగా ఉండని భావించి అడవిలో ఒక చోట కొండ చిలవలే పడుకుని ఈ సృష్టిని గమనించుచుండెను. మీకు ప్రహ్లాద చరిత్రలో వస్తుంది అజగరుడని, ఆయన కూడా అంతే పెద్ద శరీరం, అడవిలో అట్లా కొండ చిలవలే పడి ఉంటాడు. ఎవరన్నా వచ్చి జ్ఞానం అడిగితే బోధిస్తాడు, లేకపోతే అలా ఉంటాడు. ఎలా మీకు భోజనాన్ని అడుగుతాడు ప్రహ్లాద్ తినటి దగ్గర నుంచి ఈ కొండ చిల వరకు అందరికీ ఆహారం పెట్టేవాడు వాడు ఉన్నాడు, వాడే ఇస్తాడు. కాబట్టి నేనుగా బతుకుతున్నా నేను, కదలకుండా అక్కడే 40 ఏళ్ళు బతికేటంటే వాడి దగ్గరికి అన్నం వచ్చిందా, వాడు అన్నం కోసం తిరిగాడా చెప్పండి. మనకేదో తిరగకపోతే జరదనుకుంటాం కదా, దానికి కావాలి చాలా స్థైర్యం కావాలి, ధైర్యం కావాలి. అందుకే ప్రహ్లాదు అడుగుతాడు, స్వామి దీని మాట ఏమిటి భోజనం మాట అంటే, అప్పుడు చెప్తాడు ఆరాటం కొద్దీ తేనెటికి ఎంతో పోగేసుకొస్తుంది, అది తాగే తేనె 2 బుట్ల కన్నా ఉండదు, అది దాచే తేనె కుండలు కుండలు ఉంటుంది, కానీ దానికి మిగిలేది 2 బుట్లే. ఆ కుండలు కుండలు చేసినంత ఎవరో వచ్చి మంట పెట్టి పట్టుపోతారు కదా. అందుకనే దేహపోషణం పెద్ద విషయం కాదని ప్రహ్లాదుడికి అజగరుడు బోధిస్తాడు. తిరగాల్సిన అవసరమే లేదు, తిరగటం అనేటువంటిది జీవుడు ఆరాటం తప్ప తిరగాల్సిన పని ఉందంట. అంటే ప్రహ్లాదుడు ఆశ్చర్యపోతాడు అసలు ఆయన చూసి. ప్రహ్లాదుడి గురించి మనకు తెలుసు, అజగరుడి గురించి తెలియదు. ఆయన గురించి విని అలా అడవుల్లోకి వెళ్ళిపోతాడు చూద్దామని వెళ్తే ఆయనతో సంవాదం ఉంటుంది. ఆ సంవాదంలో 5-6 మంచి విషయాలు ఆయన ప్రహ్లాదుడికి బోధిస్తాడు. ఆయన దండం పెట్టి ఆయన పూజ చేసుకుని ప్రహ్లాదుడు తిరిగి వచ్చేస్తాడు. అందుచేత ఈ కొండ చిలవలే పడుకుని ఈ సృష్టిని గమనించుతూ ఉన్నాను. ఇట్లా భూమి మీద పడి ఉండియే దేనినో ఆహారముగా స్వీకరించుచు, నీరు త్రాగుచు, మలమూత్రములు విడుచుతున్నాను. అవి అతని మలమూత్రముల వాసన గాలిలో కలిసి పరిసర జీవులకు పరమ సుగంధ ద్రవ్యముగా మారి పరిమళములు ప్రసరింపజేశాను. ఆయన మలమూత్రాలు ధరిస్తే అవి సుగంధ ద్రవ్యాలుగా వాసన వచ్చిందండి. అది నాకు ఎప్పుడు అంతవరకు అంతటి మహాత్మను దర్శించలేదు, కానీ ఒక ఆయన్ని చూశాను. ఆయన మహాయోగి, నండూరు గ్రామంలో ఉండేవారు ఆయన. నండూరు అంటే మీరు నాడ కోడూరు నుంచి బాపట్ల వెళ్ళే రోడ్లో కుడి పక్క ఉంటుంది ఆ ఊరు. ఆయన మంచి యోగి ఆయన. మా తాతగారికి మంచి స్నేహితులు, సంబంధి కూడా. తాతగారు అంటే మా నాన్నగారు, నాన్నగారికి. ఆయన పోయారని తెలిసి నేను 2వ రోజు బయలుదేరి 3వ రోజుకి వెళ్ళాను. అప్పటికి ఇంకా శవం అక్కడే ఉంది. ఎందుచేతంటే ఎవరో రావాలి ఇంకా బొంబాయి నుంచి, ఆయన రావాలి, దహనం చేయాలి. ఆ శవానికి మామూలుగా మనమైతే ఈ కర్పూరం వేసి అది వేసి ఇది వేసి అసలు వేరే దుర్గంధం రాకుండా ప్రయత్నం చేస్తాం కదా, అలాంటిది ఏం లేదు ఆ పల్లెటూరు. ఆ శవ నుంచి సుగంధ వాసన, సుగంధం ఆశ్చర్యం కదా. ఆ తర్వాత నేను ఆ విషయాన్ని ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి అనే పుస్తకంలో పరమహంస యోగానంద శరీరాన్ని అలా ఉంచబడినప్పుడు ఆయన శరీరం నుంచి అలాంటి పరమళమైనటువంటి సుగంధం ఒకటి వెలువడిందని చెప్పారు. యోగ శరీరం అంత నిర్మలంగానూ పవిత్రంగానూ ఉంటుందన్నమాట. అంతేత ఇక ఈయన మలమూత్రములే ఆ విధమైనటువంటి వాసన అని చెప్తున్నారు. అంటే ఎలాంటివి తింటే అలా ఉంటుందండి. మన వెజిటబుల్ మంచూరియన్ తిన్నాం అనుకోండి, మన్నాడు వాసన ఎలా ఉంటుంది? ఓ మసాలా దోశ తిన్నాం అనుకోండి, మన్నాడు వాసన ఎట్లా ఉంటుంది? తినదే వాసనగా ఉంటే ఇక వెళ్ళేది ఎంత వాసనగా ఉంటుందండి. అందుకని మలమూత్రములు వాసన రాకపోవటం అనేటువంటిది ఒక యోగస్థితి. అది నువ్వు తీసుకునే పదార్థముల యొక్క పవిత్రతను బట్టి ఉంటుంది. చాలా కాలము ఓన్లీ అగ్రియబుల్ స్మెల్ ఉండేటువంటి పదార్థాలే తీసుకుంటే నీ బాడీ నుంచి అగ్రియబుల్ స్మెల్లే వస్తుంది బయటికి, అదే దుర్గంధం చాలా వచ్చేస్తుంటుంది. చెమటే చాలా దుర్గంధం వస్తుంది కదా, మరి మలము మూత్రం దగ్గర నుంచి ఏది వాసన రాకుండా ఉండటం అనేటువంటి స్థితి అంటే ఎంత గొప్ప స్థితి. అది ఒక అవధూతగా ఆ విధంగా ఏంటంటే ఆశ్చర్యపడక్కల. ఇవాటి కూడా ఇవాటి కాదు, చైనా దేశంలో ఈ మధ్యకాలం వరకు కూడా ఎవరైనా ఆరోగ్యం తెలుసుకోవాలంటే వాళ్ళ మలమూత్రాలను తీసుకెళ్లి వాటి వాసన బట్టి రాజవైద్యులు ఆయనకేం జబ్బులున్నాయో చెప్పి తదనుగుణంగా చికిత్స చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం మోషన్ టెస్ట్ యూరిన్ టెస్ట్ని పంపిస్తాం కదా, కేవలం వాసన చేత నిర్ణయం చేసేవాళ్ళు చైనీస్ వైద్యంలో. అది రాజుగారికి ఇప్పుడు ప్రత్యేకంగా ప్రతిరోజు ఆయన మలమూత్రాలు ఆ విధంగా కొంతమంది వైద్యులు అది వాసన చూడటం వాళ్ళ కర్తవ్యం చూసి గురుగారికి ఏమైనా జబ్బు చేసిందా అని. లాస్ట్ ఎంపరర్ అని ఒక సినిమా ఉంది, ఇవన్నీ చూడటం వల్ల కొంతమందికి ఇలాంటి పరిజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అంతటి కేర్ ఉండేది అన్నమాట హెల్త్ గురించి. ఇప్పుడు ఇవన్నీ ఏం తింటున్నామో తినేదే పరమ. సుగంధమైన వాసన ఉండేవేం తినం కదా, తింటుంటేనే అది వాసన రకరకాలుగా మసాలా. అది వెళుతుంటే ఇంక మరి బాత్రూమ్ని బెడ్రూమ్ని అన్నింటినీ వ్యాపింపజేసి చాలా ఇబ్బంది పెడుతుందంటే లోపల ఎలా ఉందో లోపల. అసలు లోపల రక్తనాళాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ పెద్ద ప్రేవులు చిన్న ప్రేవులు అక్కడ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తే మన మీద ఒకసారి జిగుప్స కలుగుతుంది. అందుచేత దాని గురించి ఎక్కువ మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోదాం. అతడు కొంతకాలం ఎద్దువలే, కొంతకాలము లేడివలే, కొంతకాలము కాకివలే కదులుస్తూ ఆయా కంఠధ్వనులతో ఆయా జంతువులను పలకరించను. వృషభం అనగా కంఠధ్వని కదా, ఎంత నీచ జంతువునందైనను ఎంత మరణదేహము గల జీవి అందైనను కంఠధ్వని దేహాది వ్యూహములను అంటక పవిత్రమైన శబ్దబ్రహ్మం రూపమున అంతర్యామిత్వము వహించుతున్నదని చమత్కారము అన్నారు మాస్టర్. ఇన్ని చర్యలలోనూ ఆడ అతడు అంతర్యామి అయి మహానంద అనుభవించుతూ వాసుదేవుని ప్రత్యక్ష సిద్ధిగా చరించాను. ఆకాశ గమనము మనోవేగముతో చరించుట, పరకాయ ప్రవేశము అంతర్ధానమగుట, దూరశ్రవణము దూరదర్శనము అని సిద్ధులు తమంతట తాము వచ్చి అతనిని ఆశ్రయింప సూచన. ఇలాంటి ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా మనం. మళ్ళీ చదువుతా, ఆకాశ గమనము మనోవేగముతో చరించుట, పరకాయ ప్రవేశము అంతర్ధానమగుట, దూరశ్రవణము దూరదర్శనము అని సిద్ధులు తమంతట తాము వచ్చి అతనిని ఆశ్రయింపజూచను. అతడు పట్టించుకొనక తనయందే తానుగా నిరచను. అలాంటి ఉంటే చాలా చేసేసి అనుకుంటాం కదా. అలా ఉంటే చాలా చేసేసి అనుకునేవాడు ఏం చేయలేడు. అవి ఉన్నా లెక్క చేయనివాడే అన్న చేయగలడు. అలాంటి కథలు కూడా చాలా ఉన్నాయి మన పురాణాల్లో. ఎందుకంటే మన వల్ల సిద్ధులు ఏర్పడ్డాయి తప్ప లేకపోతే రావు సిద్ధులు మన దగ్గరికి. కాబట్టి అవి వచ్చినాయి కాబట్టి ఏం చేయడం వల్ల మనకు లభించినాయో ఆ సాధనే ఉండాలి తప్ప ఈ సిద్ధుల మీద మోజు పడకూడదు. అదే మనం ఏం చేయటం వల్ల మనకు అప్రయత్నంగా కొన్ని సౌకర్యాలు ఏర్పడుతున్నాయో అదే బాగా చేస్తూ ఉండాలి. అంతేగాని సౌకర్యాలు ఏర్పడుతున్నాయి కాబట్టి సౌకర్యాలు పెంచుకునే మార్గంలో వెళ్ళకూడదు. మనం కోరితే ఏర్పడవి, మనం చేసే పని వల్ల ఏర్పడతాయి. చేసే పని వల్ల సౌకర్యములు పెరుగుతాయి. ఏ పని లేని వాడి సౌకర్యాలు ఎందుకండి కదా. అందుచేత ఇట్లు చెప్పుతున్న సుఖయోగ్యునితో పరీక్షిత్ ఇట్లు పొరికిన మునీంద్ర యోగాభ్యాసము చేసి కర్మల దగ్ధమనాచుకొని నిలిచిన పెద్దలు ప్రయత్నముతో ఆర్జించుకున్నట్టు మహాసిద్ధులు స్వయముగా సమీపించినప్పుడు ఋషభుడు స్వీకరింపక ఉపేక్షించుటకు కారణమేమి అని. ఇవన్నీ సంపాదించాలని చాలా మంది తాపత్రయపడతారు కదా. అవి ఈ విధంగా అప్రయత్నంగా లభిస్తే వాటిని ఎందుకు ఉపేక్షించాడు? మనం గోతులో కూర్చుంటే అయిపోతుంది. మనం కూర్చీ మార్చేసుకుందాం పైసారికి. పొద్దులే ఇప్పుడు మరి పెద్ద పెద్ద పబ్లిసిటీ అయిపోయింది. అదేనో కాస్త కష్టమైన పైన వేయండి, ఎక్కుతాం. లేకపోతే అక్కడ ఎవరున్నారో అక్కడ ఎవరున్నారో మాకు కనపడదు. అక్కడెక్కడో రాజేంద్ర ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఆ మూల ఎక్కడో రవిశేఖర్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. వీళ్ళు పర్వాలేదు, కొంత కనిపిస్తున్నారు పలుసగా. అనగా విని సుఖయోగి ఇట్లన్నాను, రాజా నీ వాక్యములు సత్యములు ఒక విషయమును చూడము. అడవి మృగము వేటకానికి పట్టుబడి వరలో చిక్కి కూడా ఒక్కొక్కప్పుడు చచ్చినట్లుండి పరుండి మోసగించి పారిపోవును. అట్లే ఇంద్రియములను దండించి చిత్తమును కామము మనకు దాని నుండి చిరకాలము కాపాడుకుని వారు గలరు. అటుపై కూడా చాలా కాలము తపస్సు చేసిన వారిని ఒక్కొక్కప్పుడు చిత్తము హరించి ప్రశ్న చేయను. వ్యభిచారిణి అయిన స్త్రీ ఎంతవారినైనా మన్మథుని బట్లు కప్పచెప్పినట్లు మనస్సు జీవిని కామక్రోధాదులకు అప్పచెప్పగలదు. కామక్రోధాధికములలో అను కర్మలలో బంధించను. వానికి ఆధారమైన వేరు మనస్సు పెద్దలు ఎన్నడను తాము మనస్సును నమ్మరు. క్రోధాధికములు కర్మలలో బంధించను. వానికి ఆధారమైన వేరు మనస్సు పెద్దలు ఎన్నడూ తాము మనస్సును నమ్మరు. మనస్సును వేరుగా చూడగలరు అని. అంటే వీటిని నమ్ముకుంటే ఏంటంటే ఎప్పుడు పనికొస్తాయో, ఇప్పుడు మనకి ఒకసారి సమయానికి అందుబాటులో లేకపోవచ్చు. సిద్ధులు నమ్ముకున్న వాళ్ళకి సిద్ధులు సమయానికి అంది వస్తాయని లేదు. అవన్నీ అందినట్లుండి అందకుండా పోతూ ఉంటాయి. దానికి ఉదాహరణ చెప్పారు. మనసుకి అన్నీ చేసినట్టుగానే ఉంటాయి, సమయానికి మరపు వచ్చేస్తుంది. అలాగే వల్ల పడ్డ ఏమంటాం జీవి సమస్యలు పైన నడుస్తుంది. వల తీసేసి ఆ జంతువుని పట్టినప్పుడు పారిపోతుంది. అంటే మూర్చపోయినట్టు చచ్చిపోయినట్టు నడుస్తుంది, తీరా మన వల తీసేసరికి పారిపోతుంది. అట్లా ఈ సిద్ధుల్ని నమ్ముకోకూడదు. ఉంటే ఉండే మనకి అన్ని పనికొస్తే పనికొస్తుంది. మన యందు మనం ఇక్కడ ఎక్కువ ఆధారపడి ఉండాలి, సిద్ధుల యందు ఆధారపడి ఉండకూడదు. మనకి దూరదర్శనం ఉంది కదా, మనకి దూరదర్శనం ఉంది కదా అంటే అది పనిచేయకపోవచ్చు. మనం మనంగా ఉంటే మనకి ఎటువంటి స్థితి ఉందో దానినే నమ్ముకోవటం మంచిది. అందుచేత బల అతి బల ఇలాంటి సిద్ధులన్నీ రాముడికి విశ్రామించి అప్పచెప్పిన రాముడు వాటినింటికి స్వతంత్రం ఇచ్చి నాకు అవసరమైనప్పుడు మీరు అందుబాటులో ఉండండి అంతే చాలని చెప్తాడు. ఎందుచేతంటే అవి మనం పట్టి ఉంచడంలో అవి ఎప్పుడు పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందుకనే ఈ సిద్ధులు ఈ మంత్రాలు నేర్చి సాధించిన మాంత్రికులు వాళ్ళందరూ ఉన్నటువంటి అనుకోకుండా భంగపడిపోతారు. అదే స్వప్రయత్నాన్ని ధర్మాన్ని నమ్మినటువంటి కథానాయకుడు ఉంటాడు కదా, వాడు ఎంత మాంత్రికుడి మీద గెలుస్తాడు, ఎందుకంటే వాడు వాణ్ణి నమ్ముకుంటాడు. తను తానుగా, చాలా పెద్ద విషయం అది, తన యందే తానుగా నిలచుట. మనకి పరమగురువులు ఉన్నారు, మనకేం పర్వాలేదు అని మెలగకూడదు. ఎందుకంటే పరమగురువులు సహాయ సహకారాలు అందించవచ్చు, అందించకపోవచ్చు. అందుకని ఎక్కడో నమ్మకం పెట్టి బతకూడదు, లోపల నమ్మకం పెట్టుకు నీ యందు నేను నమ్మి నువ్వు పనిచేయి, నీ సహాయం లభించింది మంచిదే, లభించలేదు నీ పని చేసుకో. అది పెద్ద నేర్పే పెద్ద విషయం. అది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఎవరన్నా సహకారం అందిస్తే స్వీకరిస్తారు, కానీ వాళ్ళు సహకారం ఇచ్చేంత వరకు వీళ్ళు వేచి ఉండరు. ఎందుచేతంటే చిన్నవాళ్ళు వాళ్ళకి అప్పుడప్పుడు కాస్త వాళ్ళ యొక్క ఎరుకలో తేడా పడచ్చు. అందుకని వారి ఎరుకని నమ్మి వీళ్ళు ఉండకూడదు. మన అసిస్టెంట్ అన్ని చేస్తాడని మనం నమ్మకూడదు. అసిస్టెంట్కి మనం బలం, మనకి అసిస్టెంటు కరచరణాదుల్లాగా ఉపయోగపడతాడు. ఇప్పుడు ఆయన కరచరణాదులు లేవనుకో, మన కరచరణాదులు వాడేట్లుగా ఉండాలి. ఆయన మనస్సు లేదనుకో మనకి బలంగా మన మనస్సు వాడుకునేట్లుగా ఉండాలి. అయితే వాళ్ళు లేడు అందుకని పని ఆగిపోయింది అంటాం కదా. ఇప్పుడు పని వాళ్ళు లేడు పని ఆగిపోయిందంటే అది చాలా బలహీనమైన జీవితం కదా. పని వాళ్ళు లేకపోతే పని ఆగిపోకూడదు, నీ స్వామి లేకపోతే నీ పని ఆగిపోతుంది. వేరే సార్ నిన్ను నడిపించేవాడు అందుబాటులో లేకపోతే నువ్వు ఆగిపోవచ్చు పనిలో. నీ మీద ఆధారపడిన వాళ్ళు లేరనకూడదు నువ్వు. ఏం చేద్దంటే నువ్వున్నావు కదా. ఒక మనిషి చేసే పని ఇద్దరు మనుషులకు అప్పచెప్పాడు అనుకోండి, ఒక ఎద్దు రెండు ఎద్దులు అయినాయి అనుకోండి, రెండు ఎద్దులు అయితే సుఖం బండికి. ముందు ఒక ఎద్దే, అది రెండు ఎద్దులు అవుతాయి. రెండు ఎద్దులు అయ్యేసరికి బరువు సగం సగం అవుతుంది కదా. అప్పుడప్పుడు ఒక ఎద్దుకి అంతగా బాగుండకపోతే రెండో ఎద్దు అందుబాటులో ఉండాలిగా. ఆ ఎద్దు బాగాలేదు కాబట్టి నేను పనిచేయనందుగా ఎద్దు. ఒక అమ్మకి సరిగ్గా కాయకపోతే కాయలు ఇంకొక అమ్మకు కాయవు. ఎందుకని, చెట్టు కదా ఆధారం. మనకు మనలోంచి పుట్టుకొచ్చినవి దాని మీద ఆధారపడవద్దని చెప్తుంది హర్షజ్ఞానం. ఎప్పుడు నీ మీద అవి ఆధారపడున్నాయి, నీ మీద ఆధారపడిన వాటి మీద నువ్వు ఆధారపడకూడదు. నీకు మన మనటి వరకు స్కూటర్ లేదయ్యా, కాళ్ళే వాడావు అన్ని చోట్లకి, సిటీ బస్సు వాడావు కదా, తర్వాత నెమ్మదిగా మనకి ఒక స్కూటర్ అలవాటైనారు. స్కూటర్ లేకపోతే పనులు మానేయం కదా, మానేస్తావా? సిటీ బస్సు, సిటీ బస్సు లేకపోతే మాత్రం పని మానేస్తావా? కాళ్ళు ఉన్నాయి కదా, కాళ్ళు. తర్వాత సైకిళ్ళు కాళ్ళతో తొక్కేవి, ఆ తర్వాత సిటీ బస్సులు, ఆ తర్వాత మోటార్ సైకిళ్ళు, ఏముంటే అవి పెట్టి వాడేసుకుంటూ పనిచేసేసుకోవడం. ఉన్నదాంతో పని చేసుకోవటం అనేటువంటిది తన మీద తాను ఆధారపడిన వాడు చేసే పని. అది లేదు, ఇది లేదు, ఇంకోటి లేదు, పని కాలేదు అని చెప్పేవాడు ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏమున్నా ఏం లేకపోయినా పని చేసావు లేదా? అందుకని పని కాలేదు అని వింటే పైవాడు వీడు పనికి రాడు అనుకుంటాడు. అలాంటి ఉదాహరణ మరుగు మహర్షి చాలా చెప్తుంటాడు ఆయన శిష్యులకి. నువ్వు పని కాలేదని నాకు చెప్పగా నువ్వు పనికిరాని వాడు అనుకుంటానని చెప్పాడు. మాటి మాటికి ఈ పని కాలేదు ఆ పని కాలేదని చెప్పగా అట్లా అంటే అర్థం ఏంటంటే నేను పనికిరాని వాడిని అని నువ్వు చెప్తున్నట్టు అవుతుంది. పని సాధించే మార్గాలు వెతుక్కో. పని సాధించే మార్గాలు వెతుక్కోవాలి. పని మానేటనేది సాధనాలు వెతుక్కోకూడదు. మాకు ఆంధ్ర యాజిటేషన్లో నేను 20 బ్రాంచ్లు బ్యాంకులు ఆడిట్ చేసి వచ్చేసా, రిపోర్ట్లు కూడా ఇచ్చేసా. అందరూ ఆశ్చర్యపోయారు. 20 ఊళ్ళు తిరగాలి, కారు వేసుకుని, 3 అసిస్టెంట్స్ వేసుకుని, యాజిటేషన్ ఉన్నాయి అన్ని చోట్లకి తిరిగి బ్యాంక్ ఆడిట్లు చేసేసి రిపోర్ట్లు చేసి పంపిస్తే హెడ్ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. ఎలా చేసావు నువ్వు, ఎవరు చేయలేరు కదా అంటే, చేద్దామని ఉద్దేశం అంటే ఏదైనా వెలుపడుతుంది. ఎందుకంటే అప్పుడు మాకు ఒక ఇన్కమ్ ట్యాక్స్ బాధ, ఒక ఆడిట్ బాధ, రెండు బాధలు తట్టుకోవడం కన్నా యాజిటేషన్ డిపార్ట్మెంట్ మూసేస్తే ఆడిట్లు చేసుకొచ్చేసాను. వాళ్ళు సంతోషించి పై ఏడాదికి 2 రెట్లు ఎక్కువ బ్రాంచ్లు ఇచ్చారు ఆంధ్ర బ్యాంక్. ఇప్పటికి రికార్డు ఉంది అక్కడ ఇచ్చి. అంటే ఎందుకు చెప్తానంటే ఇంకా ఎక్కువ వచ్చినాయని కాదు పాయింట్, పని అంటే పనే, పని అంటే పనే. పని అయ్యేంతవరకు ఈ పని అవ్వాలి అని మనం, ఈ పని మనం చేయాలి అనుకుంటే ఇంకా దానికి అన్ని తోడ్పాటు చేస్తా, అన్ని తోడ్పాటు చేస్తా. ఏం చేస్తాను అనుకుంటే బోల్డ్ అడ్లు కనిపిస్తాయి. సందీపుని పెట్టుకుని మంచి జబ్బులో 3 పుస్తకాలు రాశాను. నాకు ఇవాళకి తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది ఎట్లా రాశానని. ఇప్పుడు రాద్దామన్నా నాకు కుదరదు, వాడికి కుదరదు. అందుచేత పని అయిన దాంట్లో ఉండే తృప్తి దాంతో పారితోషికంతో సంబంధం లేని తృప్తి అది కదా. ఇప్పుడు ఆవకాయలు పెట్టాం, మాకాయలు పెట్టాం అని చేస్తారు కదండి. పెట్టి అంతా వాళ్ళు తినరు కదా, అందరికీ పనిచేస్తుంటారు కదా. ఏమా అందరికీ పంచడానికి ఆవకాయలు మాకాయలు అవి పెట్టి 10 మంది పంచి వాళ్ళు బాగుందంటే సంతోషించేవాళ్ళు. మనకే మన ఆవకాయ పెట్టుకుందాం ఇంత పెట్టినారనుకో, 3 రోజులు కుళ్ళిపోతుంది అయిపోతుంది. పూర్వకాలం ఏం చేసినా అందరి కోసం ఉండేది. ఇప్పుడేమిటో బుర్ర అంతా ముగ్గు గిన్నంత అయిపోయింది పెద్దవాడికి. ముగ్గు గిన్నె తెలుసా, ఒక అవన్స్ పడుతుంది అందులో, అంతకన్నా ఏం పట్టదు. అంతలో ఆలోచిస్తారు, ఏ ఆలోచన చేసినా ఇంత ఇంత ఉంటాయి ఆలోచన. మనం చేసింది 10 మంది తినాలనుకోవటం ఒక పద్ధతి, 10 మంది చేసింది మనం తింటాం కదా మన ఇంట్లో ఏందో చేసుకోవడం అనే ఒక పద్ధతి కదా. ఇట్లా రవిబాల గారు, శశిబాల గారు, ఇంకో మీనాక్షి గారు, ఇంకో పూర్ణిమ, ఇలాంటి వాళ్ళు ఉంటే మేము అందరూ పంపించేస్తూ ఉంటారు మా బోటి వాళ్ళకి. మరి ఇంక ఇంట్లో ఉంటాం ఎందుకు? అదో పద్ధతి. ఇంకో పద్ధతి, దానికి మించి మనం కూడా చేసి అందరికీ పెట్టాం కదా. అంటే యజ్ఞార్థం స్వార్థానికి మధ్య డిఫరెన్స్ చిన్న చిన్న విషయాలనే కనిపిస్తుంది కదా. అంచేత కామక్రోధాధికములు కర్మలలో బంధించను, వానికి ఆధారమైన మనస్సు వేరు. పెద్దలు ఎన్నడను తాము మనస్సని నమ్మరు. అది ఇక్కడ చిన్న తప్పేం జరిగిందంటే, వానికి ఆధారమైన మనస్సు వేరు అని రాసింటే బాగుండేది. దానికి ఆధారమైన వేరు మనస్సు అనంటే అందట్లా కామక్రోధాధికములు కర్మలలో బంధించం. అంటే మనకు కావాలని చేసుకుంటే బంధిస్తూ ఉంటాయి, అందరి కోసం చేస్తే బంధించవు. అంచేత వానికి ఆధారమైన మనస్సు వేరు. మనస్సు కామక్రోధాధికములకు లోనపోయిన మనసు ఒకటి, అందరి గురించి ఆలోచించే మనసు ఇంకోటి. అందుకే మనసు వేరు. పెద్దలు ఎప్పుడూ తాము మనస్సునే నమ్మలేదు. అసలు మనసునే నమ్మలేవాడు, తాము అతని సంతానమో నమ్మారు కదా. మనసును వేరుగా చూడగలరు. మనసును వేరుగా చూడగలిగితే తాము మనస్సు కన్నా వేరేగా. ఇప్పుడు తాము మనసు చేసే ఆలోచనల్ని తామే దర్శించవచ్చుగా. ఇంత దరిద్రంగా ఆలోచిస్తున్నారు ఏంటని చెప్పదు ఆత్మ. మనకు కూడా అప్పుడప్పుడు మరి ఇంత దరిద్రంగా ఆలోచిస్తున్నావు ఏంటి అనిపించదు? అనిపించాలి మాటిమాటికి, ఎందుకంటే అది ఎప్పుడు అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే బయటకు వచ్చి ఆలోచించామనుకో, మరీ నీది పెళ్లి బుర్రే అని చెప్పచ్చు మనసుకి. ఇంత దరిద్రంగా బతక, ఇంకొంచెం బాగా బతకని కదా. అందుచేత మన తపస్సు చేసిన వాడు ఒక్కొక్కప్పుడు చిత్తము హరించి అటు పైన కూడా చాలా కాలము తపస్సు చేసిన వారిని ఒక్కొక్కప్పుడు చిత్తము హరించి భ్రష్టని చేయను. యోగ భ్రష్టని ఉంటారు, అంటే కొంత దూరం బాగానే వెళ్ళి ఆ తర్వాత మైండ్ ట్రిక్ చేస్తుంది. ట్రిక్ చేస్తే వాడు పడిపోతూ ఉంటాడు. దేన్ని పడిపోతాడంటే 3 విషయాలు పడిపోతాడని చెప్తారు పెద్దలు. ఒకటి, అన్ని కోరికలే, 3 కూడా కోరిక రూపాలే. ఒకటి ఏంటంటే సంపద, దాన్ని పడిపోతాడు. 2 ఏంటంటే పదవి. 3 ఏంటంటే స్త్రీ. ఈ 3 పడనివాడు ఉండడని చెప్తారు. సంపద, పదవి, స్త్రీ, ఈ 3 టెంప్టేషన్స్ యేసుక్రీస్తుకి ఎర్ర చూపిస్తారు ఆయన తపస్సు చేస్తున్నప్పుడు. ఈ మొత్తం ఇజ్రాయెల్ రాజ్యానికి నేను చక్రవర్తిని చేస్తాను, నేను ఇదంతా పెట్టుకోబోక ఈ బడుగు జీవితాలను బాగు చేయలేము, ఏం చేసినా వాళ్ళు అట్లాగే ఉంటారు, నువ్వు అనవసరంగా వాళ్ళ కోసం నానా కష్టాలు పడాలి, వాళ్ళని నేర్చుకోరు అని అన్నీ కరెక్ట్గా చెప్తున్నావిడ. జరిగింది అదే. అయినప్పటికీ నేను చేస్తానాడు, త్యాగం చేశాడు, నాకు ఎక్కలేదు. అలాగే రోమన్ల కన్నా నేను సంపద కలిగేంతటి వాడిని చేస్తాను. థ్యాంక్ యూ అక్కర్లేదంటాడు. అలాగే భూమి మీద అతిలోక సుందరులు నీకు భార్య లాంటిగా చూస్తానంటాడు. ఈ 3 టెంప్టేషన్స్, ఈ 3 కాదని యేసుక్రీస్తు ప్రజల కోసం పాటుపడి సిలువ వేయించుకుని మనందరి కోసం ఈనాటికి ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం ఏమైనా బాగుపడదాం అనుకుంటే మనకి సహాయం చేద్దామని, అంత గొప్ప విషయం కదా. అంటే ఏమైంది ఆయన జీవితం? ఆయన చిరంజీవి అయిపోయాడు అంతే కదా, శాశ్వతమైన యశస్సు పొందాడు. అలా మనకి ఎందుకు చెప్తున్నానంటే, ఇది అందరి వాళ్ళని కూడా పట్టి భర్షణ చేస్తూ ఉంటుంది. విశ్వామిత్రుడు చాలా తపస్సు చేస్తుంటే ఈ తపస్సు నుంచి ఈయన తప్పించడానికి ఏం చేయాలంటే ఆవిడ పంపించారు కదా మేనక. అలాగే చాలామంది మునులు సగం దూరంలో తపస్సు భగ్నమైన వాళ్ళు ఉంటారు, రకరకాల కారణాలుగా రాస్తున్నారు. చాలా కాలము తపస్సు చేసే వారిని ఒక్కొక్కప్పుడు చిత్తము హరించి భ్రష్టుని చేయను. విభిచారిణి అయిన స్త్రీ ఎంతవారినైనా మన్మధుని భటులకు అప్పచెప్పినట్లు మనస్సు జీవిని కామక్రోధాదులకు అప్పచెప్పను. అవేవో దాటేశాం అనుకోవద్దు. నేను దాటాను అని కనుక మీరు అంటే ఏ విషయమైనా ప్రకృతి ఇట్ విల్ మేక్ షూర్ దట్ యు విల్ ఫాలో ఇన్ ఇట్. నేను దాటింపబడ్డాను అనుగ్రహం చేత అనుకోవాలి. నువ్వెవడరా దాటేయటానికి నేనుండగానే ఆవిడ అనుగ్రహించి దాటిస్తుంది. అంతేగాని మనమే అనుకోకూడదు అహంకారం. విప్రనారాయణ ఆయన పిలిస్తే పడుగుతారండి శ్రీరంగుడు. శ్రీరంగుడు తెలుసు కదా మీ అందరికీ, కావేటి రంగుడు, కావేరి నడుని ఉంటాడు. ఆయన పిలిస్తే ఆయన ఒకప్పుడు ప్రధాన పూజారి గుళ్ళో చాలా అలా ఇద్దరు తన్మయత్వంలో ఈయన ఆయనతో ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ ఉండేవాడు. ఆ తర్వాత ఇంకా ఈ పూజారి కర్తవ్యం తన యొక్క సమాధి స్థితిని భంగపరుస్తుందని అది అప్పచెప్పేసి ఊరు బయట ఒక ఆశ్రమం వేసుకుని ఉంటాడు విప్రనారాయణుడు. ఆయన అక్కడ తోటలో పూలు పెంచి ఆ పూలతో దండలు కట్టి రోజు తెల్లవారుజామునే తీసుకొచ్చి రంగడికి అలంకరింపజేసడం ఒక ఆచారం అలా ఉండేది. ఆయన అంతా దైవమే, ఇంకా వేరే ఏం కనబడదు. ఆయనకి స్త్రీల ఎందుకు కొంచెం ఒక రకమైన సదాభిప్రాయం ఉండదు. ఆయన దృష్టిలో స్త్రీల వలన జీవుడు పతనం చెందుతాడనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయం ఉండిపోయింది. అందుకని స్త్రీల పక్క చూసేవాడు కాదు, వాళ్ళు దండం పెట్టినా పట్టించుకునేవాడు కాదు, వాళ్ళు పలకరించినా పలికేవాడు కాదు. సరే, అప్పుడు ఒక దేవత లోకా నుంచి ఒక స్త్రీ వస్తుంది, మరి పాట నేర్పాలి కదా. ఆవిడ అతిలోక సుందరి, ఎవరైనా పడిపోవాల్సింది కదా. అలా అంటే పడిపోతారంటారు కదా, అలా అంటే ఇలా వెంటబడ్డారంటుంటారు కదా. అంతటి లోకోత్తర సౌందర్యం కలిగిన స్త్రీ ఆవిడ ఈయన్ని చూడటానికి ఒకసారి ఆశ్రమంకి వస్తే ఈయన నిరాకరిస్తాడు దర్శనం. అప్పుడు ఆవిడ ప్రతిజ్ఞ చేస్తుంది, స్త్రీని అవమానించిన వాడు పతనం చెందుతాడు, ఈయన కామాన్ని దాటాననుకుంటున్నాడు, నేను చూపిస్తానికి కామాన్ని దాటానికి ఎవడు వశం కాదని పంతంబడి ప్రతిజ్ఞ చేస్తుంది. ప్రతిజ్ఞ చేసి క్రమంగా ఆయన శిష్యుని పట్టుకుని శిష్యుడి ద్వారా శుశ్రూష చేసే ఓ శిష్యురాలుగా చేరుతుంది. చేరి క్రమక్రమంగా కస చేతులు తగిలించి కాళ్ళు తగిలించి అవి ఇవి తగిలించి నెమ్మదిగా ఆయన కామపరిధ వారసులంతవరకు తను చేయవలసిందంతా చేస్తుందండి. ఆయన కామపరవశుడు అయిపోతాడు. అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది. అది అన్యాయం కదా. అలవాటు పడిన తర్వాత వెళ్ళిపోవటం తర్వాత ఆయనకేమైంది, ఎప్పుడన్నా నారాయణుడు లేడు, రంగడు లేడు, ఎవడు లేడు, ఎంతసేపు ఈవిడే గుర్తొస్తూ ఉంటాడు. ఆడు ఇల్లు వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. బాగుంటుంది సినిమా. సినిమా కూడా ఆ రోజుల్లో కాస్త కూసో తెలిసిన వాళ్ళు తీశారు. ఇప్పుడు తీస్తే అన్నీ ఒకటిగానే ఉంటాయి. చివరికి ఏం జరుగుతుంది, గుళ్ళో ప్రసాదానికి వాడేటువంటి పరవాన్నపు వెండిగిన అది పోతుంది. అది అటు ఇటు 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 తిరిగి ఆ విప్రనారాయణ ప్రేమించిన ఆవిడంటే అది దొరుకుతుంది. దొరికితే ఎవరిచ్చారు మీకని సైనికులు దండిద్దపోతే విప్రనారాయణ గారు ఇచ్చారని చెప్తుంది. ఈయనకి ఇచ్చినట్టే తెలియదు, అంత పరవశుడైపోయాడు. సరే ఈయనే ఇచ్చాడని నిర్ధారణ చేస్తారు. చేసి ఆయన చేతులు ఖండించారని రాజు నిర్ణయం చేస్తాడు. సరే చేతులు ఖండించడానికి తీసుకెళ్తూ ఉంటే అప్పుడు ఆవిడ, ఇదంతా నేనే చేశాను, ఆవిడకి ఆయనకి స్త్రీలంటే అదేదో దాటేసిన విషయంగా ఎక్కువగా చేస్తుంటే ఎవరు దాటలేరు అని నిరూపించడానికి నేను ఇంత నాటకం ఆడాను, ఆయన తప్పేం లేదు ఈ విషయంలో అని చెప్తుంది. ఈ గిన్నె పోవటం విషయంలో కూడా ఆయన తప్పు లేదంటుంది. రాజు వెండు, నీకు ఆబ్వియస్గా ఎవిడెన్స్ ఉంటే ఇంకా అవి ఏమంట కదా, కోర్ట్స్ ఈస్ ఓన్లీ ఎవిడెన్స్. ట్రూత్ ఎవరికి కావాలి? ఎవిడెన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రూత్. అంచేత నరికేమన్నారు ఆయన చేతులు. ఈయన అనుకుంటాడు తను చేసిన ఈ చెత్త పనికి చేతులేంటి అన్నీ తీసేయాలనుకుంటు. అందుకని కత్తిని చేసే నా చేతులేంటి, కంఠమే కత్తిని చేసే అని చెప్పి ఆయన అట్లా పాట పాడుకుంటూ శిక్ష వేసేస్తారని వెళ్ళిపోతూ ఉంటాడు. స్వచ్ఛందంగానే బొట్లు వెనకాల నడిచి వచ్చేస్తూ ఉంటారు. వేసే నీ బతకూడదు, నేను చచ్చిపోవటం కరెక్ట్, నీ భక్తుడిగా నీకు చాలా అవమానం కలిగించారని బాధపడతాడు. అప్పుడు ఆవిడేమో మొత్తుకుంటుంది, తప్ప అయింది కాదో అని. అప్పుడు ఆ సైనికులు కత్తి పెట్టి ఆ చేతుల మీద కొడితే ఆ రెండు కత్తులు పూలమాలై ఆయన మెడలో పడతాయి. అప్పుడు వాణి వినిపిస్తుంది, విప్రనారాయణ నా భక్తుడు, ఒకనొక విషయం ఎందు ఆయన పరమితులే ఉంటాం, ఆ చేత ఆ పరిమితత్వం దాటించడానికే ఈమెను మేమే పంపించాము దేవలోకం నుంచి. అందుచేత ఆమె కూడా శిక్షార్హురాలు కాదు, ఆయన శిక్షార్హురాలు కాదు అనేటువంటి విప్రనారాయణ సినిమా మీ అందరికీ చెప్తున్నా. ఎందుకంటే మీరు చూడరు కదా, పాత సినిమాలు అంటే అందరికీ బోరు, ఎందుకంటే స్లోగా నడుస్తుంటాయి. అదొకటి. రెండోదేమో కనబడి కనబడకుండా ఉంటుంది సినిమా. ఎందుకంటే పాత కార్బన్లు కాయనప్పటికీ చూడాలి, చూస్తే ఆ డైలాగులు అవి వింటే చాలా లోతుగా ఉండి ఒక భక్తుడికి ఎలాంటి పరీక్ష వచ్చింది, ఆ పరీక్ష నుంచి ఎలా ఆయన వైఫల్యం చెందాడు, ఆ వైఫల్యంలోంచి విజయం ఎలా పొందాడు, పెద్ద విషయం కదా. అంతేత ఎంతమైనను మన్మథుని భటులకు అప్పచెప్పినట్లు, మన్మథుడు రాక్కలేదు కదా మోహం కలిగించడానికి, ప్రతివాళ్ళకి మన్మథుడు వస్తాడండి. ఈజ్ ది కింగ్ ఆఫ్ ఇల్యూజన్ కదా. శివుడు అంటే తప్పలేదు, వెళ్ళి తిని వచ్చేసాడు. అందరికోసం మన్మథుడు రాడు కదా, ఎవరో వాళ్ళ మొత్తం ఆర్మీలో మోస్ట్ అన్ఇంపార్టెంట్ పర్సన్ మన మీద ప్రయోగం చేసిన మర్నాటి నుంచి మనం మరో రకంగా కనిపిస్తాం కదా. అందుచేత మన్మథుని భటులకు అప్పచెప్పినట్లు మనసు జీవిని కామక్రోధాదులకు అప్పచెప్పను. ఒక్కసారి మోహం కలిగిందంటే ఎంతటి వాడైనా అంతే. మరి మోహం కదా. మరి ఎవరు మన్మథుడు? విష్ణుమూర్తి భక్తుడు, విష్ణుమూర్తి కొడుకు కదా. విష్ణుమూర్తి ఎలాంటి వాడిని కొడుకులుగా తెచ్చాడు చూడండి. ఇప్పుడు శివుడేమో గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఇలాంటి వాళ్ళు పట్టుకొస్తే ఈ కృష్ణ ఈ విష్ణుమూర్తి ఏంటండి మన్మధుడు ఇలాంటి వాళ్ళు అని చెప్తే బాగుంటే మన కథల్లో అంతరార్థం తెలుసుకుంటూ ఉంటాం. అంచేత ఎవరన్నా పడేయాలంటే మన్మధుడు యొక్క భటుడు చాలు. కనుక తెలిసిన వాడు ఐశ్వర్యములను స్వీకరింపడు, అది అన్నదానం చేసుకోవాలి. ఎందుకు ఇంత అంతా చదువుతున్నానంటే మరి కొన్ని కొన్ని మంచి మంచి వాక్యాలు ఉంటాయి. అలా ఐశ్వర్యం చూడగానే ముఖం చింకిచ్చేటంత అయిపోకూడదు, ఎందుకంటే ఐశ్వర్యాన్ని అందరూ పట్టలేరు, చాలా కష్టం. టీవీలు ఎక్కడ ఉన్నాయో ఐశ్వర్యాన్ని పట్టాలంటే చాలా సంస్కారం కావాలి. మనకు లేదే అని ఏడుస్తారు తప్ప ఉంటే పాడైపోతారు. గుర్తుపెట్టుకోండి, ఐశ్వర్యం పెరిగితే మన యొక్క ఖర్చులు పెరగకూడదు. 5,000 వస్తే 5,000 బతికాం, 10,000 వస్తే 10,000 బతికాం, 15,000 వస్తే 15,000 బతికాం, 20,000 వస్తే 20,000 బతికాం, 30,000 40,000 50,000 కూడా చాలా ఉంటారు. అదేంటండి, అంతకుముందు 5,000 కన్నా ఖర్చు పెట్టారు, ఎంత ఉంటే అంతలో సర్దుపోయావా, పెంచుకుంటూ పోయావు ఖర్చు. మాకు ఆర్థిక శాస్త్రంలో ఒక సిద్ధాంతం ఉంది, ది లెవెల్ ఆఫ్ ఎక్స్పెండిచర్ రైజెస్ టు మీట్ ది ఇన్కమ్ అని. ఆల్వేస్ మీరే చూసుకోండి, మీ జీవితాలు తరిచి మొదట్లో ఎంత ఖర్చు పెట్టేవారు నెలకి, ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నారు, అది రోజు కాగితం మీద రాసుకుంటే మీకే కనిపిస్తే చాలా అక్కర్లేని ఖర్చులు. అవన్నీ తీసేస్తే మనం ఉన్నదాంట్లో కొంత దానం కూడా చేసుకునేంత కనిపిస్తుంది. మాకే లేదు మేము దానం ఏం చేసి చేయగలమండి అంటారు, చాలా తప్పది. ఉన్నదాంట్లోనే దానం చేసుకో, ఎందుకంటే నేను రక్షించేది అదే. కొంచెం కొంచెం బ్యాంకులో వేసుకుంటావు కదా, అందులో కొంచెం దానం కూడా చేసుకో, అది కూడా బ్యాంకే. దేనా బ్యాంకులో వేసుకుంటే డబ్బులు పోయినా అంటాం కదా, ఈ బ్యాంక్ దేనా బ్యాంక్ ఇచ్చేయి, ఇట్ కమ్స్ బ్యాక్ టు యూ వెన్ యు ఆర్ ఇన్ నీడ్. చేసిన దానం ఎప్పుడు వృధా పోదు. మనస్ఫూర్తిగా ఇతరుల కష్టాలు కనుక గమనించి తదనుగుణంగా మనం ఇస్తూ వచ్చామనుకోండి, ఇచ్చామన్న భావం లేకుండా ఒక భగవంతునికి సమర్పణ చేసినట్టుగా మనం ఇస్తే అలా ఇవ్వటానికి కావాల్సిన డబ్బు ఎప్పుడు మన దగ్గర చేరుతుంది, సామాన్యుల దగ్గర. గుర్తుపెట్టుకోండి, లేదనుకోవద్దు. లేదని అనుకోవటం ఎక్కువ దరిద్రం, లేదనే భావన ఎక్కువ దరిద్రం తప్ప లేకపోవటం ఉండదు. మీ అందరికీ తెలియపోవచ్చు, మేము నేను మావాడ కాపురం పెట్టినప్పుడు 500 రూపాయలతో నెల గడిచిపోయింది. క్రమంగా కాలమాన దేశపరిస్థితి ప్రకారం ధరలు పెరగడం బట్ట 500 అయింది, 1,000 2,000 అయింది. అంతవరకే నాకు తెలుసు, ఆ తర్వాత ఎంత ఖర్చు పెట్టేదో నేను అడగలేదు, ఆవిడ చెప్పలేదు, గడిచిపోయింది. అయినప్పటికీ దాన ధర్మాలకి బాగా మిగిలింది, అంతేకాదు ఇంకా కూడా మిగిలింది కదా. అంచేత ధనం విషయంలో గుర్తుపెట్టుకోవాలంటే నువ్వెంత పంచితే అంత నువ్వు గొప్పవాడు, ఎంత దాచుకుంటే అంత దరిద్రుడి. దాచుకోవడం లేదనే భావనలోంచి వస్తుంది కదా, ఉండదేమో అన్న భయం చేత వస్తుంది. అసలు లేకపోవటం ఎందుకు ఉంటుంది, ఎప్పుడైనా లేమి అనుభవించావా? లేదు, ఎప్పుడు లేకుండా చూస్తుంటే ప్రకృతి ఉండదేమో అన్న భావన ఉందే, ఆ భావన వల్ల ఉండకపోవటం అనేది ఉంటుంది. ఉండదేమో అన్న బాధ వద్దు, పాత్రతను బట్టి వీరినంత వరకు దానం చేసుకుంటూ ఉండాలి, నీకు ఉంచుకుంటూ ఉండాలి, చాణక్యుడు అర్థశాస్త్రం ప్రకారం అయితే నువ్వు 25% దాచుకో, 15% దానం చేసుకో. 20% దాచుకో, 15% దానం చేసి ఉన్నదా ఉంటే 100 రూపాయలు అయితే 15 రూపాయలు దానానికి అని పెట్టుకో, 25 రూపాయలు దాచుకో, నీకు భయం లేకుండా ఉంటుంది. మిగతా 60 ఖర్చు పెట్టుకో. మీకు ఖర్చు ఎంతో సరదాగా మన ట్రస్ట్లోనే ఒక ఆయన కొత్తలో కొత్తగా పరిశ్రమ చిన్నది పెట్టుకున్నారు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకున్నప్పుడు ఏదో మన భాషలో వింటాడు కదా, ఇస్తే వస్తుందని ఇలాంటివన్నీ అంటూ ఉంటాం అని చెప్పి చెప్తుంది. జగద్గురు పీఠంకే ఇస్తే వస్తుంది కనుక్కోకండి, ఎక్కడ పేదవాడు కనబడినా గుడ్డివాడో కుంటివాడో లేనివాడో కనబడితే ఇస్తూ ఉండండి అంటే ఆయన వాడు పెట్టుకుని అట్ట మనసులో పాతికెళ్ళదురా చెప్పాడు. పాతికెళ్ళదురా ప్రతి సంవత్సరం తనకు వచ్చే కలెక్షన్స్లో 500 రూపీస్ తీసి పక్కన పెట్టేవాట. ఆ రోజులో కొత్త 500 రూపాయల నోట్లు. ఈ 500 రూపాయల నోట్లు అప్పుడప్పుడు వస్తుండేవి. ఎక్కువగా 100 రూపాయలే సరిపోతుండేవి. ఇప్పుడు మనకి 500 రూపాయలు 100 రూపాయల నోటు కన్నా తక్కువ అయిపోయింది విలువ. అది వేరే సార్ అలా పక్కన పడేస్తుంటే 15,000 అట్లా మిగిలేదుట. అది తెచ్చేసి గురు పూజల్లో ఇచ్చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు 500 ఇస్తూ ఉండేవాడు. సరే 500 ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే నాయన దగ్గర నుంచి అని చాలా క్లియర్గా తెలిసిపోతున్నది మాకు కూడా. పేరు చెప్పకపోయినా చాలా గుప్తగానే చేసుకునేవాడు. పేర్లు రాయించుకోవడం రసీట్లు కూడా తీసుకున్నాడు కదా. అది క్రమంగా 5,000 15,000 నుంచి 25,000 30,000 40,000 50,000 అట్లా వచ్చాడో మొదలుపెట్టింది. ఆయనకి ఒక పరిశ్రమ 2 అయింది, 2 పరిశ్రమలు 3 అయినాయి, 3 పరిశ్రమలు 4 అయినాయి, 4 పరిశ్రమలు 5 అయినాయి. ఈ లోపల 500 కట్టలు అసలు 100 రూపాయల కన్నా ఎక్కువైపోయినాయి. అంటే నీ టర్న్ ఓవర్లో 100 రూపాయల వాల్యూ టోటల్ చేసి 500 రూపాయలు టోటల్ చేస్తే ఈ 500 మోర్ దాన్ ది టోటల్ ఆఫ్ 100 రూపీస్. అంటే నీ టర్న్ ఓవర్లో ఎక్కువ భాగం 500 రూపాయలలాగా రావటం మొదలుపెట్టింది సార్. అదేంటో మత్స్య అవతారం కదగా తయారైపోయింది అని. సో అర్ధరాత్రి గురు పూజల్లో నా దగ్గరికి వచ్చాడు. మాస్టర్ ఇలా పెట్టుకుంటే ఇది ఇలా పెరిగిపోయి ఇప్పుడు నన్ను సందిగ్ధ అవసరం పడేసింది. మొత్తం టర్న్ ఓవర్లో ఇవి ఎక్కువైపోయినాయి, అవి తక్కువైపోయినాయి, ఇప్పుడు నేనేం చేయాలి, ఇట్లాగే ఇస్తుండాలి అన్నాడు. ఎంత గొప్ప విషయం అండి. అంటే వద్దాలా పెట్టుకోకండి, ఇంతని పెట్టుకోండి. టర్న్ ఓవర్లో ఇంతని పెట్టుకోండి. అది 1,000 కావచ్చు, 500 కావచ్చు, 100 కావచ్చు. మీరు పెట్టుకున్న మెజర్ మార్చుకోండి. నేను చెప్తాను కాబట్టి మాస్టర్ గారు చెప్పారు అనేటువంటి భావంతో ఆ పాత భావంలోంచి గిల్ట్ ఏం ఫీల్ అవుద్దని చెప్పి అప్పటి నుంచి ఆయన 100,000 అది చాలా కాలం 100,000 ఎందుకు చెప్తానంటే ఏ వెరీ సింపుల్ పర్సన్ బికేమ్ ఏ కరోడ్పతి అండ్ ది డొనేషన్స్ ఈ గేవ్ ఆర్ మోర్ దాన్ 3 crores. నాకు చెప్పి చేస్తారు, ఎక్కడ చేసినా ఎక్కడైనా చేయండి చెప్పి చేస్తాడు. మాస్టర్లా చేస్తున్నాను, ఎంత గొప్ప విషయం. డబ్బుతో దెర్ ఇస్ ఎ వే టు రిలేట్ విత్ మనీ. అందుకనే ఎందుకు వచ్చింది టాపిక్ మనకి, ఐశ్వర్యములను స్వీకరింపడు. డబ్బు వస్తుందేమో అని పనిచేస్తుంది. వచ్చినా అందులో తన శ్రమకు సరిపడే తీసుకుంటాడు సిద్ధుడైన వాడు. ఎంత వస్తే అంత పుచ్చుకోవటం ఉండదు. ఎందుకంటే మనం చేసిన దానికన్నా ఎక్కువ పుచ్చుకుంటే అవతల వాడి యొక్క రుణం మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. తక్కువ చేసి ఎక్కువ సంపాదించాలి అనుకుంటాడు కలియుగల మనిషి కదా. తక్కువ శ్రమ ఎక్కువ ఆదాయం. అది చాలా భయంకరమైన కలి ఆలోచన. నీ పని నువ్వు చేయి, నీకు కావాల్సింది నీకు వస్తుంది, ఎక్కువ వచ్చింది దాన ధర్మాలకు వాడుకో. దానికి మాస్టర్ గారు ఇచ్చారు ఇక్కడ వివరణ, ఐశ్వర్యం అనగా ఈశ్వరుని సంపద, అది మనసునకు సంబంధించినవి కానీ కావని తెలిసిన వారే పెద్దలు. ఈశ్వరుని సొత్తును మనస్సునకు ముడిపెట్టుకుని చూసేవారు అజ్ఞానులైన మూర్ఖులు. అంతర్యామి తానను వెలుగుగా నుండునే గాని తనది అని వస్తువుగా నుండడు. తెలివితేటలు, అనుభవము, అనేక విద్యలు, శాస్త్రములు తనివియే గాని తాను కాదు. తన తెలివియే తానుగా బ్రతుకుదలచేవాడే మూర్ఖుడు. ఐశ్వర్యములను పేరుతో తెలియబడు మహాసిద్ధులు తనవియే గాని తాను కాదు. తనవి అనగా అంతర్యామికి సంబంధించినవి, పెద్దలు ఎరిగి సుఖితులు. తనవి అనగా మనసునకు సంబంధించినవి అని భావించి మూర్ఖులు చిక్కులు పడుదురు. అష్టసిద్ధులు మొదలైనవి కానీ, ఇల్లు వాకిలి డబ్బులు మొదలైనవి కానీ తన్ను ఆశ్రయించినప్పుడు అంతర్యామినిగా ఎరిగి తాను మౌనం వహించుట ఋషభదేవుడు లోకమునకు నేర్పాను. ఇవి వచ్చినంతా భగవంతుడి సంపదగా భావం చేయటం, భగవంతుడు కూర్చే దాన్ని వినియోగించటం. అందుకే మాస్టర్ గారు చెప్తున్నారు, కనుకనే అవి వాని సమీపించినే కానీ అతడు వాని వంక చూడలేదు. లోకాతీతములైన మహిమలు తన నుండి వ్యక్తమవుతున్నప్పుడు దైవలీలగా క్రీడించువాడు అవతార పురుషుడు. తనవిగా ప్రదర్శించువాడు బుడబక్కలవాడు. బ్యాంకులో అప్పు తెచ్చి ఇల్లు కట్టినవాడు ఆ ఇంటికి తన పేరు పెట్టుకున్నట్లు గారడివాడు యాచకుడే అపహాస్యము పాలకను. రూపాయలను సృష్టించి చూపించి పైన ఆడుకును. గుర్రము పందెములు రహస్యములు తనకు తెలియనని ప్రగల్భము పలుకుట కపట జ్యోతిష్కుడు తన చేత గుర్రము నెంబర్ చెప్పించుకొని 10 రూపాయలమ్మని యాచించను. కానీ తాను కట్టడు. ఐశ్వర్యములు తనవిగా అంగీకరించేవాడు ఇట్లే అపహాస్యము పాలదను. అంటే ఇక్కడ మాస్టర్ గారు ఈ డబ్బు అనే విషయాన్ని, ఈ సంపద అనే దానిని విద్యలకు కూడా ఎక్స్టెండ్ చేసి చెప్పారు. విద్య కూడా సంపదే, ద కన్వర్టబుల్ క్యాష్ అది కదా. ఏ విద్య అయినా అది నిర్వర్తించి పుచ్చుకుంటూ ఉండొచ్చుగా ఫీజులు కదా. దానివల్ల వాడు బతుకు తెల్లారదంటున్నారు. ఎందుకంటే అది తనలోంచి వచ్చే వైభవం చెప్పేగా తన నుంచి వచ్చిన వాటి మీద తను ఆధారపడకూడదు. తాను తానుగా ఉండాలి, లేకపోతే దైవంతో కూడి ఉండాలి. ఇక మిగతా ఏం పట్టుకున్నా వాడు ఈజ్ హ్యాంగింగ్ ఆన్ టు మోస్ట్ అన్రిలయబుల్ థింగ్స్. అంచేత మన విద్య మనం రక్షిస్తుంది అనుకోకూడదు, దైవం రక్షిస్తాడు అనుకో. ఇప్పుడు ఒకే వృత్తి చేసేవాడు అందరికీ ఒకే రకంగా రాదుగా సంపద వస్తుందా? ఓ డాక్టరో లాయరో ఒక ఆడిటరో ఎవరిని తీసుకున్నా ఎవరి సంపద వాళ్ళది కదా. అదే క్వాలిఫికేషన్ ఉన్నా ఆ సంపద రాకపోవచ్చు. ఈ సంపద వచ్చిన వాడు తనదనుకుంటే వాడు పడిపోతాడు. ఇది భగవంతుని వైభవంగా భావించి భగవంతుని కొరకై సమర్పణ చేయాలి. అసలు భక్తుడనేవాడు తనదే కాదు తనని కూడా సమర్పణ చేసుకుంటాడు. భక్తుడనేవాడు తాను తనది రెండు సమర్పణ చేస్తాడు. కృష్ణుడు ఎప్పుడూ ఒకటే అడుగుతుంటాడు, నాకు నువ్వు కావాలరా, నీకున్నవి నాకు అక్కల, నేను నీకోసం తాపత్రయపడుతున్నాను, నీకున్న వాటి కోసం నేను ఆశపడి నీకేదో చేయట్లేదని చెప్తాడు. అంటే డబ్బు ఉండే వాళ్ళకి సర్వీస్ చేస్తూ, పదవులు ఉండే వాళ్ళకి సర్వీస్ చేస్తూ, ఇట్లాంటి ఆఫీసర్లకి సర్వీస్ చేస్తూ ఏమిటి, వాడు రిటైర్ అయిపోతే మళ్ళీ వాడు మొహం కూడా చూడు కదా. వాడు డబ్బు పోతే వాడు మొహం చూడు. అంటే ఏం చేసి చేశావు నువ్వు? వాడు సంపద చూసి చేసావు, వాడు చేయలేదు. భక్తులు ఎలా ఉంటాడు, తాను తనకున్నది భగవంతుడికి సమర్పణ చేస్తాడు. ఉన్నదాంటనే ఒకటి, నిన్న మాస్టర్ గారితో కృష్ణుడు అందరికైనా తెలివేడు వాడు మేస్తారని అదేనారు, అంటే వాడినే సమర్పణ చేస్తే వాడికి ఉన్నవి కూడా ఆయనవి అయిపోతాయి కదా అని చెప్పాను. అందు క్యాపిటల్లే తనది చేసేసుకుంటే మరి ఒకటి కూడా ఆయనది కదా. అందుకే నీ కృష్ణుడు ఇప్పుడు నాకు నువ్వు కావాలి, నీ సంపద అక్కర్లేదంటాడు, ఎందుకంటే ఆయనే దొరికిస్తే ఇంకా మీ అది అలా ఉండగా కూడా మనకు ఉన్నవి ఇచ్చినా కృష్ణుడు సంతోషించడు. కృష్ణే కాదు గురువైనా అంతే, తనకున్నవి ఇస్తే సంతోషించడు, తనకి సమర్పణ చెందితే సంతోషిస్తాడు. తనకి సమర్పణ అంటే ఆయన చేసే పనిలో వీడు కూడా భాగం పంచుకుంటే సంతోషిస్తాడు. ఏ తండ్రి కూడా అంతే కదా, తనకు సహాయపడే కొడుకును చూసి సంతోషిస్తాడు. గురువైనా తనకు సహాయపడే శిష్యుని చూసి సంతోషిస్తాడు. దైవమైనా తనకి సహకరించే భక్తుడు కావాలి తప్ప, ఏదో అదన పెట్టి 6 రూపాయలు పెట్టి 10 రూపాయలు పెట్టి 1000 రూపాయలు పెట్టి అది బాగా కన్వర్ట్గా పెట్టి ఆ పెట్టేవాడు కొంచెం డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, కొంచెం కనబడేట్టుగా పైన పెడుతుంటా దక్షిణ. మామూలుగా తోలపాకులు కింద పెట్టి ఇచ్చేది తోలపాకులు పైన పెట్టి వాడు కూడా అదే చూస్తాడు, మన చూశాడు పుచ్చుకున్నవాడు కూడా దైవం మనలాంటి వాడే కాబట్టి. ఇది లోక వ్యవహారం. ఇక్కడ ఏం చెప్పేది ఏంటంటే సంపద వైపు చూడకపోవటం. మా నాన్నగారు చిన్నప్పుడు మాకు పద్యం నేర్పారు, అది నాకు బాగా వంట పట్టింది. ధనము వీధి పడినా దైవ వశమన నుండు, పూ మూలనున్నాయన అడవి రక్షలేని అబలుండు వర్ధిల్లు రక్షితుండు మందిరమున చచ్చు అనే పద్యం ఎప్పుడు చదివేవారు. వాకిట్లో పారేసుకున్నా డబ్బు పోదురా నీదైతే. ధనము వీధి పడినా దైవ వశమన నుండు, పో మూలనున్నాయినా ఎంత దాచుకున్నా పోతుంది, ఎంత దాచుకున్నా పోతుంది. అలాంటి ఎగ్జాంపుల్స్ నా దగ్గర చాలా ఉన్నాయి, నేను మా ప్రొఫెషన్లో మేము చూసేవి అవి కదా. చాలా కాలం కష్టపడి ఏదో ఇది పన్ను కూడా కట్టకుండా దాచేసినవి ఒక్కరోజు వచ్చేసి దుర్మార్గులు అందరూ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రూపంలో వచ్చేసి అన్ని పరుపులు కూడా చింపేసి తీసేస్తారు, తీసుకెళ్ళిపోతారు. అలానే సహాయంగా చూడాల్సింది కదా. టైం అయిపోతుంది, లేకపోతే బోర్డు ఉన్నట్లంటే. ఎందుకంటే అది జరుగుతుంటాయి. ఒక ఆయన బాగా సంపాదించేవాడు, ఆయన ఏమో అన్ని దానాలు చేసేద్దాం అన్నాడు. ఆవిడ ఒప్పుకోవద్దు, ఆవిడ ఒప్పుకోలేదు, అన్ని నగలు చేయించేసేది. ఏ మిగిలితే అది అలా నగలు చేయించేసేది. సరే అదో వైభవం. ఫంక్షన్స్ అవి వచ్చినప్పుడు అందరికన్నా మనమే డామినెంట్గా కనిపిస్తుంది, నడుస్తుంది. ఆయనకి అందరికీ పెట్టాలండి, ఇంట చాలామంది చేర్చుకున్నాడు. అవి ఒక 6-7 పని మనుషులు నమ్మకస్తులు ఏర్పడ్డారు. వాళ్ళు ఇంట్లో అన్ని సంగతులు వాళ్ళే చూస్తూ ఉండేవాళ్ళు. ఈయన ఆయనకి దేవుడు, ఈయన వాళ్ళకి దేవుడు. సరే ఒకసారి ఆ ఇంట దొంగతనమైంది, దొంగతనమైన నగరాన్నే తూపారు. నగరాన్ని ఎత్తుపోతే ఆశ్చర్యపోయారు, అట్లట్లా పోయినాయని. సో అప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి, అంటే ఆ పోలీసులు నాకు కూడా ఆయన ఫ్రెండు, ఆయనకి ఫ్రెండు, ఆయన యజమానికి కూడా, ఆయన చెప్పాడు ఇది తెలిసిన వాళ్ళే చేశారు, తెలియని వాళ్ళు చేయగలిగింది కాదు. ది వే యూ స్టోర్డ్ ది జ్యువెల్స్, కేవలం తెలిసిన వాళ్ళే చేస్తుంటారు, ఇంకెవరు చేయడానికి లేదు అని వాళ్ళు అల్టిమేట్గా దే ఫౌండ్ that it is the team of workers in the house who planned everything so completely that nothing is left at home. ఈయనంటాడు ఆయన ఈయన ఇద్దరు నా ఆఫీస్లోనే కలిశారు. ఈయనంటాడు పోతే పోయింది ఇద్దరు వాళ్ళు చెప్పటి నుంచి నా దగ్గరే పెరిగారు. మామూలుగా అయితే నేను ఇచ్చేసేవాడిని, వాడు వాడు పట్టుపోయాడు అంటున్నాడు. గొప్పవాడు కదా, ఉన్నారు అలాంటి వాళ్ళు ఊళ్ళో. సరే మొత్తానికి వాడిని వాళ్ళందరినీ పట్టుకుని తంతే ఏదో ఒప్పుకున్నారని తిరిగి ఇచ్చేశారు. అన్నీ తిరిగి ఇచ్చేశారు. ఈయనంతర వాడు అంటే వాళ్ళని కంటిన్యూ చేశాడు ఎంప్లాయీస్. ఇలాంటి ఉదంతాలు ఉండవు కదా మామూలుగా కలియుగంలో. అంతేత ఊరికే దాని వెంట పడిపోవటం వేస్ట్. నాకు మా నాన్నగారి జ్యోతిషం పిచ్చుండేది, ఆయన ఎప్పుడు చేతులు చూపించుకుంటూ ఏవేవో అడుగుతూ ఉండేవారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళేమో మీకు ఇదో ఇంత వస్తుంది అంత వస్తుంది అంటే నేను డబ్బుల గురించి ఆలోచించట్లేదండి, నా పిల్లల గురించి చెప్పను. డబ్బుల గురించి ఆలోచించట్లేదు అని ఆయన ఈ పద్యం చెప్తూ ఉండారు. ధనందేముందని దాచుకున్నా పోతుంది, పారేసుకున్నా తిరిగి వచ్చేస్తుంది, అడవిలో వాడు రక్షింపబడతాడు, ఇంట్లో వాడు చచ్చిపోతూ ఉంటాడు రక్షణ ఉండి అని చేత దాని గురించి మీరు మాట్లాడద్దని చెప్తుండారు. అది మంచి గుణపాఠం కదా మనకి. చేసి చూపించుకుంటే దేనికోసం చూపించుకోవాలి అంటే మామూలుగా పెద్దవాడు ప్రమోషన్ వస్తుందా, పిల్లలు పుడతారా, డబ్బులు వస్తాయా, వ్యాపారం బాగుంటుంది ఇవే కదా. అని అవన్నీ కాదండి, నా పిల్లలు బాగుంటారా చెప్పండి. ఇంకొకటి అదొకటే పాయింట్, ఎందుకంటే ఆయన బ్యాంక్ అంతా ఆయన పిల్లలే, వాళ్ళు ఇంకేం లేదు. అందుకని ఏడుగురు సంతానం అంటే వాళ్ళు అవి వాళ్ళ చేతులు చూడాలి సార్. మీ చేతుల్లో అంతంత మాత్రమే కనబడుతుంది, వాళ్ళ చేతులు చూడాలంటూ ఉండేవాడు. అంతేత మా చిన్నతనంలో ఇవన్నీ మనకు అనుభవమే కదా జీవితంలో. అంచేత స్వీకరించకపోవటం అంటే ఐ హ్యావ్ సీన్ ప్రాక్టికల్లీ విత్ మై ఫాదర్. వాడు ఉన్నాడు వాడు చూసుకుంటే చాలు, కాకపోతే ఆయన పిల్లల మీద ఉండే తన పిల్లలు బాగుంటారా బాగుంటారా అక్కడే పాయింట్. అందులో బాగుంటా ఉంటే దైవభక్తితో ఉంటారా లేదా అని గొప్ప విషయం కదా. తండ్రికి తన కొడుకులు కూడా తనలాగే భక్తి మార్గంలో వృద్ధి చెందితే బాగుంటుంది అనుకుంటాడు అని అనుకునేవాడే తండ్రి అని చెప్తుంది భాగవతం. అదొకటే ఆయనకి బాబు ఎప్పుడు తప్పనగా ఉండేది. ఇవాళ మీకు ఎనెక్డోట్స్ ఎక్కువైపోయినాయి, అసలు విషయం కొంత అయింది. ఋషభుడు ఎన్ని విషయాలు నేర్పాడో మనకి ఇలా చెప్పుకుంటూ పోతారు, అందుకని మనం నెమ్మదిగా నేర్చుకుందాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాః లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.